ఇదమంది శాస్త్రవార్నిధిరబంధి చిత్తే కరీంద్రగిరినాథః ఏన మహావిదుషా తం సీతారామనియదేశికం వందే యస్య ప్రసాదకలయా బధిరశృణోతి పంగుః ప్రధావతి జవేన చ వక్తిమూకః అంధః ప్రపశ్యతి సుతం లభతే చ వంధ్యా తం దేవమేవ వరదం శరణం గతాస్మి వ్యాఖ్యాముద్రాంకర సరసిజైః పుస్తకం శంఖచక్రే బిభ్రద్భిన్న స్ఫటిక రుచిరే పుండరీకే నిషన్నః అమ్లానస్త్రీరమృత విశదైః అంశుభిక్లావయన్మాం ఆవిర్భూయాత్ అనఘమహిమా మానసేవగదీశః కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం యః పిబన్ సతతం రామ చరితామృత సాగరం అతృప్తస్తమునిం వందే ప్రాచేత సమకల్మషం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాక్పతయే నమః దోర్భిర్యుక్తా చతుర్భిస్ఫటికమణిమయీం అక్షమాలాం దధానా హస్తేనైకేన పద్మం సితమపి చ శుకం పుస్తకం చాపరేణ భాసా కుందేందు శంఖస్ఫటిక మణినిభాభాసమానా సమానా సామే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా. మహాభాగవత గోష్ఠికి ప్రణామాంజలులు. ఈనాడు మిగిలిన గుణములను ప్రస్తావించుకొని శ్రీరామ గుణ వైభవం అయింది అనుకున్నాం. అంటే గుణాలన్నీ చెప్పుకోగలమా అంటే అవి చాలా దుర్లభములైన గుణములు అని నారద మహర్షి ముందే చెప్పారు. నీవు అడిగినవన్నీ సామాన్యములు కావు, దుర్లభములు. ఈ దుర్లభములైన గుణాలు కలిగిన వాడిని గురించి చెప్పటం అంటే అసాధ్యమైనప్పటికీ అడిగిన అంశం మంచిది కాబట్టి చెబుతాను అని ఆయన సమర్థుడు కాబట్టి ఒక్క సర్గలో ఉపదేశం చేయటం జరిగింది. ఆ ఒక్క సర్గని వాల్మీకి మహర్షి తరువాత రామాయణంగా రూపొందించారు. అందులో నిన్నటికి 9 గుణాలు మనం చెప్పుకోవటం పూర్తయింది. ఇవాళ 10వ గుణంలో అడుగు పెడుతున్నాం. విద్వాన్ కః సమర్థశ్చ కః సమర్థః, సమర్థుడెవడు అని ప్రశ్న వేశాడు. వేస్తే సమర్థుడెవరో చెప్పటానికి పూనుకున్నారు. మరి ఆయన ఏం చెప్పారు? మనం రామాయణం అంతా వెతుక్కుంటూ వెళితే అక్కడ అక్కడ అక్కడక్కడ అన్ని పూసలు తెచ్చుకొని రంగురంగుల పువ్వులతో మాలిక అల్లినట్లుగా ఆ లోపల ఉన్న దారం ఈ పూలని పట్టి అందరి నెత్తి మీద కూర్చుంటుంది. అదే పువ్వు లేకపోతే ఎవ్వరూ దారాన్ని నెత్తి మీద పెట్టుకోరు. పెట్టుకోరు సరికదా, ఎదుటివారి నెత్తి మీద ఏదైనా చిన్న దారపు పోగు కనపడితే వే మీ నెత్తి మీద దారపు పోగు ఉందండి అని పక్క వాళ్ళు వచ్చి విదిలించి నేల మీద పారేస్తారు. అదే దారము పూలతో కనుక ముడిపడి ఉంటే నెత్తి మీద పెట్టుకుంటాం. ఎందుకంటే ఆ దారం లేకపోతే ఈ పూలు పెట్టుకోవటానికి అవకాశం లేదు కనుక. పుష్పమాలానుషంగేణ సూత్రం శిరసి ధారీయతే, ఆ పూలతో కలిసినందువల్ల, మహానుభావులతో కలిసినందువల్ల సాధారణమైన వాళ్ళకి కూడా ఒక అద్భుతమైన శక్తి ఏర్పడుతుంది. వాళ్ళు ఈ పూలతో పాటు ఉన్న దారాన్ని నెత్తిన పెట్టుకున్నట్లుగా గౌరవింపబడతారు. అలాంటిది సమర్థుడు అంటే ఎవరు? మనం ఏదైనా పని చేసేటప్పుడు చిన్న పని కానివ్వండి పెద్ద పని కానివ్వండి, ఈ పనికి వీళ్ళు సమర్థులు అని ఎంపిక చేసుకుంటాం. కూర్చుని చక్కగా అందంగా వ్రాయటం, అందులో సమర్థత కొంతమందికి ఉంటుంది. ఉన్నది చూసి చదవటం కొంతమందికి సమర్థత ఉంటుంది, లేదు బాగా వంట చేయటం మరికొంతమందికి సమర్థత, చక్కగా భోజనం చేయటం. ఇవాళ అసలు తృప్తిగా భోజనం చేసే వ్యక్తులు కనపడటంలా, మనం ఎన్ని రకాల షడ్రుచోపేతమైనటువంటి భోజనం పెట్టినప్పటికీ కూడా అసంతృప్తిగా తింటున్నారు. పెట్టేవాడికి అసంతృప్తి, తినేవాడికి అసంతృప్తి. పెట్టేవాడికి ఎప్పుడు సంతృప్తి అంటే బాగా తినగలిగిన వాడు, అది కనీసం పితృకార్యంలో. అందుకే వాళ్ళని భోక్తలు అని పిలుస్తాం. బాగా తినగలిగిన వాడినే భోక్తగా మనం వరించాలి. పెట్టేటటువంటి వాడికి బాగా ఎక్కువ కొసిరి కొసిరి తింటూ ఉంటే అసలు మనస్సుతో పెట్టేవాడికి చాలా ఆనందంగా ఉంటుంది. చాలామంది మారు పెట్టించుకోరు, వద్దండి వద్దండి అని. కొంతమందికి నియమం ఉంటుంది, కొంతమంది మరి కొత్త చోట ముఖమాట పడతారేమో తెలియదు, ఏదో గుప్పిడన్నం తిన్నామంటే తిన్నామని లేస్తూ ఉంటారు. అలాంటిది ఒక్కొక్క పనిలో ఒక్కొక్కరికి నేర్పరితనం ఉంటుంది. మనం ఒకే అంశంలో సమర్థులు అనిపించుకుంటాం. రామచంద్రమూర్తి కూడా సమర్థుడు. ఎందులో సమర్థుడు? అసహాయ శూరుడు అని మన వాళ్ళు అంటూ ఉంటారు. అంటే 10 మంది చేయవలసిన పని మరొకటి సహాయం లేకుండా ఒక్కడు చేయటానికి అసహాయ శూరుడు, సహాయము లేకుండా పరాక్రమాన్ని ప్రదర్శించేవాడిని మాత్రమే అసహాయ శూరుడు అనాలి. సమర్థుడు అంటే ఒకదాని ఎందు మాత్రమే కాదు, సర్వకార్య ధురంధరుడు. ఏ పనినైనా సమర్థవంతంగా చేయతగినవాడు రామచంద్రమూర్తి, చేయగలిగినవాడు. అయితే రామునితో పాటు లక్ష్మణుడు కూడా ఉన్నాడు కనుక వాల్మీకి భగవానులు ఇద్దరిని విడదీయకుండానే చెప్పారు చిన్నప్పటి నుంచి. ఎక్కడ రామచంద్రమూర్తి యొక్క సామర్థ్యం మనకి ఒక్కడిగా కనపడుతుంది అంటే, అరణ్యకాండలో విరాధ వధ దగ్గర కర దూషణ త్రిశిరసులు అనే రాక్షసుల్ని సంహరించేటప్పుడు ప్రత్యేకంగా శ్రీరామచంద్రమూర్తి యొక్క సామర్థ్యం మనకి కనపడుతుంది. విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శః. అరణ్యకాండ ప్రారంభమే విరాధుడితోటి. ఆ విరాధుడనే ఒక రాక్షసుడున్నాడు, రాముడు లక్ష్మణుడు సీత. ఆ నడకలో అరణ్యకాండలో 2-3 రకాలుగా వర్ణిస్తారు వాల్మీకి మహర్షి. ముందు రాముడు, ఆ తరువాత సీత, ఆ తరువాత లక్ష్మణుడు. ముందు లక్ష్మణుడు, సీత, రాముడు, ఇలా మధ్యలో సీతమ్మ ఉంది. పరమాత్మ అడుగుజాడలలో జీవాత్మ. ఈ జీవాత్మ పరమాత్మ లక్ష్మీనారాయణులను ఎరిగి వాళ్ళను అనుసరించటం భాగవత ధర్మంగా లక్ష్మణుడు. ఎటు తిరిగి పరమాత్మని అనుసరించి ఉండేది ప్రకృతి అని సూచించటం కోసంగా ప్రకృతి స్వరూపిణి అయినటువంటి సీతమ్మని రామచంద్రమూర్తి వెనుక నడిపించాడు వాల్మీకి మహర్షి. ఆ విరాధుడనేటువంటి ఒక రాక్షసుడు వీళ్ళు వెళుతూ ఉంటే సీతమ్మ వారిని పట్టుకుని తాను తన భుజం మీద ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. ఎన్ని విధాల ప్రయత్నం చేయాలో అన్ని విధాల ప్రయత్నాలు చేశారు. రామచంద్రమూర్తి చాలా బాధపడ్డాడు. ఏమండి నిన్ను ధైర్యవంతుడన్నారు, మళ్ళీ బాధపడటం అనేది ఏమిటి అంటే, ఇతరులకు దుఃఖం కలిగినప్పుడు స్పందించటం అనేది ఉత్తముల లక్షణం, అది సహృదయత అనిపించుకుంటుంది. అటువంటి విరాధుణ్ణి సంహరించాడు అని సంక్షేప రామాయణంలో విషయ సూచికగా అందించిన దానిలో కూడా వాల్మీకి భగవానులు రామచంద్రమూర్తి యొక్క సామర్థ్యాన్ని ప్రశంసించారు. తతస్సజ్యం ధనుకృత్వా రామస్సు నిశితాన్ శరాన్ సుశీఘ్రమభిసంధాయ రాక్షసం నిజఘాన. కనపడగానే ముందు ఏం చేశాడు, ఆయన చేతిలో ధనుస్సుంది, ధనుస్సు పట్టుకుని నడుస్తూ ఉంటే సీతమ్మ చెప్పినా కూడా అవసరమైతే నిన్నైనా విడిచిపెడతాను, నేను మాట విడువను అన్నాడు నిన్న. ఈ క్షత్రియులు ధనుస్సుని ధరించటం దేనికి అన్న ప్రశ్నకి స్వామి సమాధానం చెప్పాడు. క్షత్రియైర్ధార్యతే చాపో నార్తశబ్దో భవేదితి. ఎక్కడ ఆర్తులైన వాళ్ళు కేక వేయకూడదు, రక్షణ కోరకూడదు, ఎవరికి ఏ విధమైన భయం లేకుండా ఉండటానికి క్షత్రియ వంశంలో నేను పుట్టాను కనుక క్షత్రియుడు ఇతరులు బాధపడుతూ ఉంటే ఆ బాధ నుండి రక్షించిన వాడే క్షత్రియుడు అనిపించుకుంటాడు కనుక నేను ధనుస్సు ధరించి నడుస్తున్నాను అని సమాధానం చెప్పాడు. అటువంటి ధనుస్సుని వెంటనే ఎక్కుపెట్టాడు. సునిశితాన్ శరాన్, చాలా వాడిగా ఉన్న బాణాలు, ఆ బాణం మీదే ఆధారపడి ఉంటుంది. బాణానికి ముందు మొన వెనక చిన్న రెక్కల వంటివి ఇంత వెడల్పున కట్టి ఉంటాయి మనం చూస్తున్న వాటికి. అంటే వేగం, పక్షి ఏ విధంగా రెండు రెక్కలతో ఆకాశంలో ఎగురుతుందో ఆ విధంగా ఆ బాణ మార్గాన్ని సూచించటానికి వెనకాల ఏర్పాటు చేస్తారు. చాలా వేగంగా అమ్ముల పొదిలో నుండి బాణాన్ని తీసి ఎక్కుపెట్టి రాక్షసుణ్ణి కొట్టాడు. మనకి రామ బాణానికి ఎదురు లేదు అనుకుంటాం, ఒకటే మాట ఒకటే బాణం రాముడిది. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఆయన ఒక బాణం కొట్టాడు, ఆ బాణానికి ఏ విధమైన సమాధానం దొరకలేదు. ఒక్కసారి 7 బాణాలు ఎక్కుపెట్టి కొట్టాడు, రెండవసారి 7 బాణాన్ 7 ముమోచః, అవి ఎలా వెళ్ళినయి, సుపర్ణానిలతుల్యగాన్, బంగారు ముఖములు కలిగినటువంటివి, మిక్కిలి వేగముతో కూడినవి. గరుత్మంతుడు ఎగురుతూ ఎంత వేగంగా వెళ్ళగలడు, గరుత్మంతుని అంత ఎత్తు మరి ఏ పక్షి ఎగురలేదు. హంసలు వెళతాయా అంటే హంసలు ఒక స్థాయి వరకే వెళతాయి. మనకంటే మంచి చూపు ఎవరికున్నది అంటే పక్షులకున్నది. ఆ పైన వెళుతున్న పక్షులు నేల మీద ఉన్న నూకలని చూసి క్రిందకి దిగి ముక్కుతో కరచుకుని ఆ నూకలను తింటాయి. మనకి ఎదురుకుండా పెద్ద పుస్తకం ఉన్నా కనపడదు, పుస్తకంలో పెద్ద పెద్ద అక్షరాలు రాసుకున్నా కనపడవు. మనం రాసుకున్న వ్రాత మనకే అర్థం కాని పరిస్థితిలో పూర్వం ఇద్దరు ఒక చోట కూర్చుని ఆడవాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇప్పటి వలే అప్పుడు ఫోన్లు మాటలు లేవు, ఉత్తరాలు మాత్రమే ఎప్పటికో వారానికో 10 రోజులకు అందేవి. ఆ కూర్చున్న చోట మాట్లాడుకుంటూ, మా ఆయన ఎంత గొప్పవాడో నీకు తెలుసా, ఆయన ఉత్తరం రాశాడు నాకు ఉత్తరం వచ్చింది అంది ఒక ఇల్లాలు. 2 ఇల్లాలు నాకు కూడా వచ్చింది ఉత్తరం అంది. ఓహో, అలాగా అయితే ఇద్దరు ఒకసారి రాసింటారు, ఇద్దరికి ఒకరోజునే ఉత్తరాలు అందినయి, ఏం రాశాడు మీ ఆయన అని అడిగింది చాలా కుతూహలంగా. అసలు మనం అడగటం తప్పు. అడిగితే ఆవిడ సమాధానం చెప్పింది, చతురో మే భర్త స్వహస్తలిఖితం స్వయం విజానాతి. మా ఆయన ఎంత చతురుడో నీకేం తెలుసు, ఆయన వ్రాసిన ఉత్తరం ఆయన వచ్చి స్వయంగా వినిపిస్తేనే అందంగా ఉంటుంది, అంత బాగా వ్రాస్తాడు అంది. ఓ అలాగా, మీ ఆయన చతురుడు మాత్రమేనా, మా ఆయన చూడు చతురతరో మే భర్త, మీ ఆయన కంటే మా ఆయన ఇంకా గొప్పవాడు, స్వహస్తలిఖితం స్వయం న జానాతి, ఆయన వ్రాసిన ఉత్తరం ఆయన కూడా చదవలేడు. మన స్థితి ఇలా ఉంటే ఆ పక్షి చూడండి ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది, నేల మీద ఉన్న చిన్న దానిని, ఇవాళ మనం పెద్ద పెద్ద కళ్ళద్దాలు ఎంతో శక్తి ఉన్నవి పెట్టుకున్నా మనం బియ్యంలో రాళ్ళు ఏరుకోలేము, అందుకనే ఏరిన బియ్యమే అమ్ముతున్నారు. ఒకప్పటి కష్టాలు ఇవాళ ఏమీ లేవు, అసలు పొయ్యి రాజేసుకోవటం లేదు, బియ్యం ఏరుకోవటం లేదు, ఒడ్లు దంచుకోవటం లేదు, కానీ అవి పెట్టుకుని లైటర్తో బొట్టమేలు నొక్కి కాచుకోలేని స్థితిలో మనం ఉన్నాము. ఆయన ఎంత సమర్థుడు అంటే ఆ పక్షుల యొక్క స్థితిని చెప్తూ సుపర్ణుని ఎంత వేగంగా వెళ్ళే బాణాలు వేశాడు అన్నారు. సుపర్ణో శిగరుత్వాన్, గరుడ ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది 108లో చెందిందని, అందులో ఆ సుపర్ణుణ్ణి వర్ణిస్తూ గరుత్మంతుడి పేరుని సుపర్ణ పదంతో వేదం అభినుతించింది. ఆ సుపర్ణుడు ఎంత గొప్పవాడు అంటే సంపాతి చెప్తారు ఏ పక్షి ఎంత ఎత్తు వెళుతుంది అని. ఆద్యక్వంధా కుళింగానాం ద్వితీయో బలి భోజనం, మొట్టమొదటి పిచ్చుకలు 1 ఎత్తు, 2 కాకులు, అట్లా వెళుతూ 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 4, 5 షష్ఠస్తుబంధా హంసానా, హంసలు 6వ ఎత్తు. ఇక ఆ పైన ఏదైనా వెళ్ళే మార్గం అంటూ ఉంటే ఎగురగలిగితే వైనతేయ గతిపరా, గరుత్మంతుడు మాత్రమే వెళ్ళగలడు. అటువంటి గరుడానుల సమానమైన వేగం కలిగినటువంటి బాణాలను సంధిస్తే ఈ బాణాలు వెళ్ళి విరాధుడి శరీరాన్ని చీల్చివేసినాయి. ఆ విరాధుడు ఒంటి నిండా నెమలి ఈకలు కప్పుకున్నాడండి, ఆటవిక లక్షణం. అడవిలో ఉన్నాడు వీడు, ఒక రాక్షసుడు, భయంకరమైన రాక్షసుడు. ఆ భయంకరమైన రాక్షసుని రామచంద్రమూర్తి వేసిన 7 బాణములు ఒక్కసారి గుచ్చుకుని నేల మీద పడినై, వాడి శరీరాన్ని చీల్చినై, నేల మీద పడ్డ బాణాలు అగ్నిజ్వాల వలె ప్రజ్వరిల్లుతున్నాయి. వాడు పెద్ద కేక వేశాడు, వేసి అంతట ఊరుకోకుండా ఒక శూలాన్ని తీసుకుని అభ్యద్రవత్ సుసంకృత తదారామం సలక్ష్మణం, రాముని మీదికి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఒక భయంకరమైన శూలాన్ని తీసుకుని. అప్పుడు రామచంద్రమూర్తి ఒక నవ్వు నవ్వాడు. మళ్ళీ బాణాలు కురిపిస్తూ ఉంటే వాడి ఒంటికి తగినటువంటి బాణాలన్నీ గుచ్చుకుపోతే వాడు ఒక్కసారి ఒళ్ళు విరగదీసి ఒక ఆవలింత ఆవలించాడండి. ఆవలింత మంచి లక్షణం కాదు, అవలక్షణంగా ఇప్పటి వాళ్ళు చెప్తున్నారు. వాడు ఆవలిస్తే జృంభమాణస్యతే బాణ కాయాత్ నిష్పేతురాశుగా, రామచంద్రమూర్తి ఆకరణాంతం లాగివేసిన బాణాలన్నీ ఒక్కసారి రాలిపోయినాయి వాడి శరీరం నుండి. ఇంత బలం కలిగినటువంటి వాడు, స్పరిశం కేవలము రామబాణ స్పరిశ మాత్రమే వాడికి తగిలింది, కానీ రామబాణం కూడా వాడిని బాధించలేకపోయింది. వాడు రాముని దగ్గరికి వస్తూ ఉంటే రాముడు చెప్పాడు, వీడు బాణమునకు చావడు, పోనీ గొడ్డలు తీసుకుని అరుకుదామా. ఆ ప్రయత్నం చేశారు, దానికి కూడా వాడు ఎదురు తిరుగుతున్నాడు. ఇంకా మనం చేయగలిగింది ఒక్కటే లక్ష్మణ, ఒక పెద్ద గొయ్యి తవ్వి ఆ గోతిలో వీణ్ణి సజీవంగానే సమాధి చేద్దాం అని రామచంద్రమూర్తి అనగానే, అప్పుడు రాముని బాణముల చేత రాముని మాటల చేత ఆ విరాధుడనే రాక్షసునకు స్పృహ కలిగి గత జన్మ గుర్తుకు వచ్చింది. అప్పుడు చెప్తున్నాడు, అయ్యా నేను ఒక ఘోరమైనటువంటి శాపము వలన ఈ రూపాన్ని ధరించాను, స్వతసిద్ధంగా నేను రాక్షసుణ్ణి కాను. నా పేరు తుంబురుడు, పూర్వజన్మలో తుంబురుడనే గంధర్వుణ్ణి నేను. నేను రంభయందు లగ్నమైన మనస్సు కలిగి కుబేరునకు సమయానికి పువ్వులను అందించలేకపోయాను. అప్పుడు కుబేరుడు నన్ను శపించాడు రాక్షసుడివి కమ్మని. నేను రాక్షస జన్మని భరించలేనని కాళ్లవేళ్లబడి ప్రార్థించాను. నా ప్రార్థనను విని యదా దాశరథీ రామ త్వాం వధిష్యతి సంయుగే తదా ప్రకృతి మాపన్న భవాన్ స్వర్గం గమిష్యతి. ఎప్పుడైతే రామచంద్రమూర్తి యుద్ధంలో నిన్ను కొడతాడో, రామబాణములు నీకు తగులుతాయో, అప్పుడు నీకు ఈ రాక్షస రూపం పోయి నీవు మళ్ళీ స్వర్గానికి తిరిగి చేరతావు అని నాకు ఆయన శాప విమోచన చెప్పాడు. ఇప్పుడు నాకు అర్థమైంది, నీవు రాముడవు, ఆమె సీత, ఈయన నీ తోబుట్టువు లక్ష్మణుడు అని నమస్కారం చేసి రామచంద్రమూర్తికి ఒక హితాన్ని ఉపదేశం చేశాడు. అయ్యా, ఇక్కడికి అరామడ దూరంలో శరభంగుడనే మహర్షి ఉన్నారు, ఆ మహర్షిని దర్శించు, నీకు మేలు కలుగుతుంది అని మహర్షి ఆశ్రమాన్ని చూపించి ఈ విరాధుడు పై లోకానికి వెళ్ళిపోయినాడు. ఆ విరాధ వధ చాలా కష్టతరమైన వధ కనుకనే వాల్మీకి భగవానులు మొట్టమొదట సంక్షేప రామాయణంలో కూడా పేర్కొనటం జరిగింది. ఇక్కడ లక్ష్మణుడు పక్కన ఉన్నాడు, కానీ నిమిత్త మాత్రుడు, స్వామి వెంట ఉన్నాడు. చేసినదంతా స్వామి, ఇది లక్ష్మణుడు అనుప్రాణితంగా ఉన్నది కనుక స్వామి సామర్థ్యం కాదని శంకిస్తామేమో అని మరొక సన్నివేశాన్ని మనకు అందించారు వాల్మీకి భగవానుడు. ఆ సన్నివేశం ఏమిటి అంటే, కర దూషణ త్రిశిరస్సుల వధ. శూర్పణక వచ్చి పరాభూతురాలై మొట్టమొదటగా వెళ్ళి ఈ కరుడితో దూషణుడితో త్రిశిరస్సుడితో, వాళ్ళ ముగ్గురు పేర్లు చూడండి, ఒకడు కరుడు, కరమంటే గాడిదె, బుద్ధి లేనిది అని అర్థం. రెండు త్రిశిరస్సుడు, మూడు తలలు, ఒక తలే మనకు సరిగ్గా పనిచేయటంలా. బ్రహ్మగారికి ఉన్న నాలుగు తలలే పనిచేయక ఇచ్చిన వేదాలు పోగొట్టుకున్నాడు ఆయన. వాడికి మూడు తలలు, ఈ మూడు వెర్రి తలలే కానీ అనుకూలమైన తలలు కావు. దూషణుడు, వాడి పేరే దూషణము అంటే తిట్టడం, తిట్లు తినడానికి యోగ్యమైన పనులు ఎవరు చేస్తారో వాళ్ళంతా దూషణులు. అలాంటి వాళ్ళు ఈ ముగ్గురితో యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు రామచంద్రమూర్తి ఒంటరిగా మాత్రమే వెళ్ళాడు, వెంట లక్ష్మణుణ్ణి తీసుకుని వెళ్ళలేదు. లక్ష్మణ, నీవు పర్ణశాల దగ్గర మీ వదినని రక్షిస్తూ ఉండు, నేను ఒక్కడిని వెళ్ళి ఈ రాక్షసుల్ని సంహరించి వస్తాను అని బయలుదేరి ముందు దూషణుణ్ణి త్రిశిరస్సుణ్ణి నేల కరిపించాడు. ఆ తర్వాత కరుడు ఉన్నాడు, కరాసుర సంహారం. ఈ కరుడు ఒక గాడిద అంటే రాక్షస రూపంలో ఉన్నాడు. సపపాత కరో భూమౌ దక్ష్యమాన శరగ్నినా రుద్రేణేవ వినిర్దగ్ధ శ్వేతారణ్యే యథాంధక. ఈ కరుడనే రాక్షసుడు నేల కూలినప్పుడు వాల్మీకి మహర్షి ఒక మంచి పోలిక చెప్పాడు. ఆనాడు పరమేశ్వరుని చేత నేల మీద పడి మరణించిన అంధకాసురుని వలె ఈ కరుడనే రాక్షసుడు రామబాణము చేత తగులబెట్టబడి రాముని యొక్క బాణముల అగ్నికి దగ్ధుడై నేల మీద పడ్డాడు. ఎలా? ఆనాడు రుద్రుడు అంధకాసురుని సంహరించినట్లుగా ఆ అంధకాసురుడు ఎక్కడుంటాడు అంటే శ్వేతారణ్యము అని చెప్పారు. ఆ శ్వేతారణ్యంలో అంధకాసురుడు పడ్డట్లుగా అన్నందువల్ల ఈ శ్వేతారణ్యం అనేది కావేరీ నది సముద్రంలో సంగమించే చోటు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దానికి శ్వేతారణ్యము అని పేరు. ఆ శ్వేతారణ్యంలో సింహిక విప్రచిత్తుడు అనేటటువంటి రాక్షస దంపతులకు పుట్టినటువంటి వాడు అంధకాసురుడు. ఈ అంధకాసురుడు బ్రహ్మని గురించి తపస్సు చేసి బ్రహ్మ వరప్రసాది అయినాడు. ఈ బ్రహ్మ వరప్రసాది అయి మరణం లేదు కదా, నాకెదురు లేదు, రాక్షసులకు తెలివింది మనకంటే కొంచెం ఒక దివ్యశక్తి సంపాదించి, ఆ సంపాదించిన దివ్యశక్తిని మంచికి వినియోగించకుండా చెడుకు వినియోగిస్తున్నారు, మంచికి వినియోగిస్తే మేలు కలుగుతుంది. అందుకనే బ్రహ్మగారు వెనక కొంతమంది రాక్షసులకు వరాలు ఇచ్చి చివరికి విష్ణుమూర్తి ఇలాంటి వరాలు ఇవ్వద్దన్నప్పుడు నిశ్రేయసకరవు, ఎవరైనా సరే ఒక బ్రాహ్మణు దగ్గర ఒక దివ్యశక్తి ఉంటే అది లోకక్షేమం కోసం వినియోగించాలి కానీ లోక అపకారానికి వినియోగించకూడదు అని బ్రహ్మగారికి హెచ్చరికలు చేయటం చాలాసార్లు మనకు పురాణాల్లో కనపడుతున్నది. వీడు బ్రహ్మని అడగంగానే బ్రహ్మ తపస్సుకు మెచ్చి వరం ఇచ్చేశాడు. ఆ వరమత్తుడై స్త్రీలోలుడై సంచరిస్తూ ఎందరు స్త్రీలను చాలా అవమానపరుస్తున్నాడు. చిట్ట చివరికి వీడి వ్యామోహం ఎంతవరకు వెళ్ళింది అంటే పార్వతీదేవి వరకు వెళ్ళింది. ఎప్పుడైతే పార్వతీదేవిపై వీడికి వ్యామోహం అంకురించిందో పరమేశ్వరునికి తీవ్రమైన కోపం వచ్చి ఆ అంధకాసురుణ్ణి సంహరించాడు. వాడి పేరు చూడండి అంధకుడు, గుడ్డి, కళ్ళు ఉండి కనిపించని వాడు. నిజంగా కళ్ళు ఉండి కొంచెం జ్ఞానం ఉంటే ఎదుటి స్త్రీని తల్లిగా గౌరవించమని మనకి వేదం చెప్పినటువంటి సంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని పాటించిన వాడు రామచంద్రమూర్తి కనుకనే ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ. ధర్మజ్ఞ పదం నిన్న మనం కొంచెం విస్తృతంగా చెప్పుకున్నాం. ఎటువంటి ధర్మజ్ఞుడు అంటే రామచంద్రమూర్తిని అడవికి ఎందుకు పంపించాడు నాన్న అని భరతుడు వచ్చి అడిగినప్పుడు ఎన్నో ప్రశ్నలు వేశాడు. ఎవరి ధనాన్న తీసుకున్నాడా, ఎవరినైనా చిన్నచూపు చూశాడా, ఇన్ని ప్రశ్నలు వేస్తే ఏకైక వరములు కోరి రామచంద్రమూర్తిని అడవికి పంపిందో ఆ కైక రాముని సౌశీల్యాన్ని వర్ణించింది. నరామ పరదారాన్వై చక్షుర్భ్యామపి పశ్యతి. రామచంద్రమూర్తి మరొక స్త్రీని కన్నెత్తి కూడా చూడలేదు. అది ధర్మజ్ఞ లక్షణం. అలాంటి లక్షణం కలిగినటువంటి వాడు కాకుండా ఈ అంధకుడు తన పేరుని సార్థకం చేసుకుంటే ఆయన రెండు కళ్ళు కాదు మూడో కన్ను తెరిచి వీడిని భస్మం చేశాడు. ఇంత పని ఎంతసేపులో చేశాడు రామచంద్రమూర్తి వీళ్ళందరినీ. అసలు ఈ ముగ్గురు కూడా 14,000 మంది సైన్యాన్ని వెంట పెట్టుకుని వచ్చారు అతిరథ మహారథులతోటి. రాముడు ఒక్కడే యుద్ధం చేయడానికి వస్తే ఆకాశంలో దేవతలందరూ కూడా చూడటానికి వచ్చి కూర్చున్నారు, సహాయం చేయడానికి రాలా. చూడండి, ఒక్కొక్కప్పుడు మనం చాలా విసకటపడి చికాకు పడుతుంటే కొంతమందికి చాలా వింతగా విడ్డూరంగా ఆనందంగా చూస్తూ ఉంటారు. అదే స్థితి ఆనాడు. రామచంద్రమూర్తి ఒక్కడు ఇంతమందితో ఎలా యుద్ధం చేస్తాడో చూద్దామని వస్తే రామచంద్రమూర్తి గాంధర్వ అస్త్రంతో ప్రయోగిస్తే ఆ చూస్తున్న 14,000 మందికి 14,000 మంది రాములు కనిపించారు. ఏకో దాశరథి కామం యాతుధాన సహస్రశః. వాళ్ళేమో 1,000 మంది, రామచంద్రమూర్తి ఒక్కడే. తేతు యావంత ఏవాజౌ తావాంశ దదృశే సతై. ఈ ఒక్క రాముడు వాళ్ళందరికీ 14,000 రాములుగా 14,000 బాణాలు ఒకసారి వస్తున్నట్టుగా కనిపించినాయి. అలాగే బాణవర్షం కురిసింది. వీళ్ళందరినీ కలి రామచంద్రమూర్తి అర్ధాధిక ముహూర్తేన, ఒక 3 జాముల సమయంలో, ఒక అర్ధము ఎక్కువగా కలిగిన ముహూర్తము అన్నారు. ఆ ముహూర్తాలు గడియలు విగడయలు మనకి లెక్కలు వేరుగా ఉంటాయి, నిమిషాలు. ఒక అర్ధ అధికము అంటే 1.5 ముహూర్తముల కాలంలో మనం వివాహంలో పత్రికలకు వేస్తాం సుముహూర్తము అని. ఒక ముహూర్తం అనేది కొన్ని నిమిషాల పాటు ఉంటుంది. అందులో పుష్కరాంశ అది మధ్య భాగం చేసి పెడితే ఒకవేళ పురోహితులు కానీ మనం కానీ గడియారాలు అటు ఇటు తిరిగి కానీ 2-3 నిమిషాలు అటు ఇటు అయినా ఆ ముహూర్తం చెడకుండా ఉంటుంది అని పెద్దవాళ్ళు పుష్కర కాలాన్ని పుష్కరాంశయందు అని రాస్తారు. ఈ 14,000 మందిని రామచంద్రమూర్తి సంహరిస్తే అహోవీర్యమహోదాక్ష్యం. అబ్బా ఎంత సమర్థత, ఎంత పరాక్రమం, ఎంత శక్తి అని ఆ దేవతలందరూ ఏకకంఠంగా ఒక పక్కన కీర్తిస్తూ ఉంటే ఇంతమందిని సంహరించి కొద్దిసేపటిలో పర్ణశాలకు వచ్చిన రామచంద్రమూర్తిని చూసి సీతాదేవి ఎదురు వెళ్ళి, తం దృష్ట్వా శత్రుఘంతారం మహర్షీణాం సుఖావహం బభూవ కృష్ణా వైదేహీ భర్తారం పరిశస్వజే. రామచంద్రమూర్తి పరాక్రమం, సీతమ్మని కూడా మై మరపించిన సన్నివేశం కరదూషణ త్రిశిరసులవత. ఇక్కడ రాముడు సమర్థుడు అనిపించుకొని ఆ రామచంద్రమూర్తి గెలిచి విజయలక్ష్మి సమేతుడై వస్తూ ఉంటే సీతాదేవి తనంత తానుగా ఎదురు వెళ్ళి గాఢంగా స్వామిని ఆలింగనం చేసుకుంది. ఈ శ్లోకము స్వామికి వింజామర సేవలో విన్నవించే అద్భుతమైన శ్లోకం. ఎందుకంటే రామచంద్రమూర్తికి నచ్చిన సన్నివేశం సీతాదేవి ఎదురు రావటం, సీతాదేవిని మెప్పించింది శ్రీరామచంద్రుని పరాక్రమం. అన్యోన్యం సరిపోయిందన్నమాట, ఒకరి పరాక్రమం ఒకరి సౌహార్దం. కశ్చైక ప్రియదర్శన, ఇది రామచంద్రమూర్తి సమర్థతకి ఒక చిన్న ఉదాహరణ. ఇక మనం అరణ్యకాండ ఏమిటి, యుద్ధకాండ ఏమిటి, స్వామివారి దివ్య పరాక్రమం ఎంతటిది అంటానికి, అది అమోఘమైనటువంటి పరాక్రమం, అమోఘమైన సామర్థ్యం. ప్రియదర్శన, ప్రియం దర్శనం యస్య అసౌ, చూడటానికి అందంగా కనపడేవాడు, ఇష్టంగా చూడాలని అనిపించేవాడు, రెండు లక్షణాలు. మనకి అందంగా కనపడటం ఒకటి, ఇష్టంగా చూడాలనిపించటం ఒకటి. కొంతమంది కొందరికి అందంగా కనపడతారు ఒకప్పుడు, ఒకప్పుడు వాళ్లే మళ్ళీ చూడటానికి మనం ముఖం చాటు చేసుకునేటట్టుగా కనపడతారు. కౌసల్యని మొట్టమొదటి జనక మహారాజు చాలా ఆనందంగా చూసేవాట. ఎప్పుడు చూశాడు అంటే సీతమ్మ అత్తగారింట్లో ఉన్నంతకాలం అరణ్యవాసం చేసి వచ్చి పట్టాభిషేకం చేయించుకున్న తరువాత సీతని ఈ ఇంట్లో ఇచ్చాము, అత్తగారు బాగా కోడల్ని చూసుకుంటున్నదన్న గౌరవంతో కౌసల్య కనపడంగానే జనక మహారాజు గారు నమస్కారం చేసి గౌరవంగా కుశల ప్రశ్నలు వేశారు వియ్యపురాలు. ఎప్పుడైతే రామచంద్రమూర్తి మళ్ళీ సీతాదేవిని గర్భవతిగా ఉన్నప్పుడు వదిలిపెట్టాడో అప్పుడు కౌసల్య ముఖం చూడటానికి జనకునకు ఇష్టం లేదు. క్షతేక్షార వివాకితం, ఒకప్పుడు నేను ఎంతో ఆనందంతో చూసినటువంటి ఈ కౌసల్య ముఖాన్ని ఇవాళ చూడలేకపోతున్నాను, కౌసల్య వస్తున్నది అంటే పుండు మీద కారం చల్లినట్టుగా నాకున్నది అని బాధపడ్డాడు. అందుకని సదైక ప్రియదర్శన, అట్లాంటి వాడు కాదు రాముడు. ఇవాళ చూసినా, రేపు చూసినా, ఎల్లుండి చూసినా, చక్కటి పట్టు పీతాంబరం కట్టుకున్నా లేక నారచీరలు కట్టుకున్నా, ఏ స్థితిలోనూ సర్వకాల సర్వావస్థల యందు అందమైనటువంటి వాడు ఎవడు అంటే ఒక్కడే రామచంద్రమూర్తి. కదాచిద ప్రియం కదాచిత్ ప్రియం, కొంతమంది కొంతమందికి ఇష్టంగా కనపడతారు, మరికొంతమందికి మనం చెబితే ఏముందండి మీ కళ్ళకట్ట కనపడదేమో, నాకట్లా కనపడటం లేదు అన్నప్పుడు వాళ్ళు అంటారు, నా కళ్ళు నీవిగా చేసి కొన్ని చూడు, ఏం చేసుకుంటాం, మన కళ్ళు తీసి ఒకళ్ళకి ఇస్తే మనకున్న కన్ను పోవటం ఏదప్ప, వాళ్ళకి మన భావన రాదు. భావించేది మనస్సు, చూసేది కన్ను, ఈ రెండిటికీ ఒక శరీరంలో ఉన్నప్పుడే ఆలోచన ప్రకారం కన్ను నడుస్తుంది. కానీ ఈ కన్ను తీసి మరొకరికి వేస్తే మన ఆలోచనతో ఆ కన్ను చూడటం కుదరదు. సదా అనుభవేపి, ఎప్పుడూ చూస్తున్నా కూడా, అపూర్వవత్ విస్మయం ఆదధాన, ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా కొత్త కొత్తగా కనపడటమే రామచంద్రమూర్తిలో ఉన్నటువంటి గొప్ప విలక్షణమైన ధర్మం. అసలైన అందం ఎక్కడుంటే అక్కడ ఎన్నాళ్ళకి మాసిపోదు. ఇవాళ అందమే ఉందండి, మనం అందంగా ఉన్నామని భ్రమపడుతున్నాం, లేదా కాస్త మొహానికి పౌడర్ రాసుకుందాం, ఆ రాసుకున్నప్పుడు బాగా బ్రహ్మాండంగా కనపడతారు, ఒక పావు గంట తర్వాత నిజస్వరూపం బయటికి వస్తుంది అప్పుడు. అందుకని మనం కొత్త అందాలకి పోకుండా ఉన్న స్వరూపాన్ని మనం కాపాడుకోవాలి. ఏదైనా ఒక అనుష్ఠానము చేత, ఒక మంచి పని చేత, మనలో ఉన్నటువంటి ఆరోగ్యము చేత మన ముఖం అందంగా కనపడాలి. కానీ మైపూతల వలన కనిపించే అందము శాశ్వతం కాదు. రాముడు సాక్షాత్తు పరంబ్రహ్మ గనక ఎవరు ఏ రకాలు చూసినా అద్భుతమైనటువంటి సౌందర్యంతో కనిపించాడు. ఎలా కనిపిస్తున్నాడు అంటే ఆయన క్షణే క్షణే ఎన్నవతాముపైతి తదేవ రూపం రమణీయతాయా, పరమ రమణీయంగా కనిపిస్తున్నాడండి. అంటే చెట్టు, గుట్ట, పుట్ట, పశువు, ఎవరు చూసినా సరే రాముడిని ఇంకా చూద్దాం ఇంకా చూద్దాం ఇంకా చూద్దాం అనే అంత అందంగా రామచంద్రమూర్తి కనపడుతున్నాడు. కనుక ఏకప్రియ దర్శన, ఆ ఒక్కడే ప్రియంగా దర్శనమిచ్చేటటువంటి వాడు. ఇప్పుడు మనం శ్రీనివాసుని సన్నిధికి వెళ్ళి ఏడుకొండలెక్కి
ఆయన ఒక క్షణము రెండు క్షణాల్లో మునివేళ్ల మీద నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళు ఇట్లాగితే ఆ మూలకు వచ్చేటట్టుగా లాగేస్తారు. అక్కడ ఉన్నటువంటి పారిషద గణం ఆ కాశ్యపు రెప్పగొట్టి చూసుకుని అయ్యో సరిగ్గా దర్శనం కాలేదు అని బాధపడుతున్నాం. అసలు యోగులైన వాళ్ళు స్వామిని నిరంతరం చూస్తున్నారు. చూసినా కూడా అకాలతత్వమశ్రాంత మాత్మనామను పశ్యతాం అతృప్తి అమృత రూపాయ వెంకటేశాయ మంగళం. యోగులు మనస్సులో సర్వకాల సర్వావస్థల యందు స్వామిని దర్శిస్తున్నారు. ఇంత దర్శించిన అతృప్తి వాళ్ళకే తృప్తి లేదు. ఎందుకని? అమృతస్వరూపుడు కనుక. అమృతస్వరూపుడైన శ్రీనివాసుడిని చూసి మునులే తృప్తి పొందక మంగళ ఆశాసనం చేస్తున్నారు, స్వామికి దృష్టిదోషం తగులుతుందేమో అని. స్వామి వేరు మనం వేరుగా భావించటం భక్తుని సిద్ధాంతం అయితే, స్వామిని మన బిడ్డగా భావించి అమ్మో ఎవరు చూస్తే ఏం దృష్టిదోషం తగులుతుందో అని స్వామికి కూడా దృష్టిదోషం తీసివేయగలగటం భాగవత లక్షణం, ప్రపన్న లక్షణం. అందుకనే మంగళాశాసన శ్లోకాలు స్వామికి మనం మంగళ నీరాజనం ఇచ్చేటప్పుడు ఊరేగింపుడు అడుగడుగునా స్వామికి కర్పూర నీరాజనాన్ని ఎందుకు సమర్పిస్తారు అంటే, ఇంతమంది దృష్టిదోషం తగిలి స్వామికి ఏ విధమైన విఘాతం ఏర్పడకూడదు కనుక కర్పూరం కరిగినట్టు వాళ్ళ దృష్టిదోషం కరిగిపోవాలి అని కర్పూర నీరా అందుకే ఆనంద కర్పూర మంగళ నీరాజనం అంటాం దాన్ని. అలాంటి అద్భుతమైనటువంటి సౌందర్యం కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. ఈ రామచంద్రమూర్తి సౌందర్యానికి రాక్షస స్త్రీ అయినటువంటి శూర్పణఖ వ్యామోహాన్ని చెందింది. సరే సీతాదేవికి తగినవాడు ఎవరు అంటే, ఒక్క రామచంద్రుడే అని విశ్వామిత్రుడు నిశ్చయించాడు. రూపము, గుణము, శీలము ఈ మూడింటినీ చూడాలి. అనురూపము, అనుగుణము అనేది దాంపత్యానికి ముఖ్యంగా ఉండవలసినటువంటి సూత్రం. కొంతమంది మనం వెళతాం, అబ్బా ఎంత బాగున్నారండి, అబ్బాయి అమ్మాయి సమానంగా సరిపోయినారు, 50-50, మనమేంటి మార్పులు వేసేది, వేయవలసిన వాడు పైన ఉన్నాడు. కొంతమంది కాదండి, 60-40, అమ్మాయి 10 పాళ్ళు ఉంది, అబ్బాయి 40 పాళ్ళే. ఈ రూపం చూసి కాదు, రూపము చేత గుణముల చేత. రూపం ఇద్దరిది బాగుంటుంది, ఆవిడ ఒకటి చేస్తే ఆయన ఒకటి చేస్తాడు, ఆయన ఒకటి చెబితే ఈవిడ మరొకటి చేస్తుంది, ఇది అనుగుణం అనిపించుకోదు. ఆత్మరూప గుణ విలాసాదిభి, శీలము చేత, రూపము చేత, గుణము చేత, ఆత్మానురూపయ శ్రియ అసహాసీనం. తనకు అన్ని విధాలా సరిపోయినటువంటి ఇల్లాలు శ్రీవైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి అని ఒకరు వర్ణిస్తే, హనుమ ఎంపిక చేసి విశ్వామిత్రుడు కళ్యాణం చేసిన తరువాత సుందరకాండలో అమ్మవారిని చూసి, అప్పా ఎంత అద్భుతం అండి, శీలరూపవయోవృత్తాం తుల్యాభిజనలక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసి తేక్షణ. తుల్యశీల వయోవృత్తాం, తుల్యమైన నడవడి, తుల్యమైన రూపం, తుల్యమైనటువంటి ప్రవర్తన, తుల్యాభిజనలక్షణం ఆభిజాత్యం. ఆయనకి ఎంత ఆభిజాత్యం ఉందో ఏమికి అంతకంటే పదింతల ఆభిజాత్యం. ఎందువలన? స్వామి దివ్యమైన పాయసాన్ని కౌసల్య ఆరగిస్తే కౌసల్య గర్భంలో జన్మించాడు. అమ్మవారు అలా కాదు, అయ్యో నిజగా నాగేటి చాలుతో అందులో యజ్ఞం చేయడానికి దున్నుతున్న పవిత్రమైనటువంటి మృత్తిక నుండి ఆవిర్భవించింది కనుక ఈమే 10 పాళ్ళు గొప్పది. ఈమెకి సరిపోయినవాడు రామచంద్రమూర్తి, రామచంద్రమూర్తికి సరిపోయినది సీతమ్మ అని హనుమ ఒక యోగ్యతా పత్రాన్ని ఇచ్చాడు అంటే ఎంత గొప్ప అందమైన వాడో రామచంద్రమూర్తి మనం ఊహించుకోవాలి. మహర్షులందరూ కూడా ఆయన అరణ్యంలో అడుగుపెట్టి 4 అడుగులు వేస్తూ ఉంటే, తేతం సోమమివోద్యంతం దృష్ట్వా వై ధర్మచారిణ మంగళాని ప్రయుంజాన ప్రత్యగృణన్ దృఢవ్రతాః. తేతం సోమమివోద్యంతం, ఉదయిస్తున్న చంద్రుని వలె పూర్ణిమ ముందు భలే అందంగా ఉంటాడు స్వామి. బాగా చక్కటి బింబము, ఆ బింబము తూర్పు దిక్కు నుంచి వస్తూ ఉంటే కొంచెం కొబ్బరి చెట్లు కానీ అలాంటి చెట్ల మీదుగా కనపడుతూ ఉంటే ఇంకా అందంగా కనిపిస్తుంది. అలా ఉదయిస్తున్న చందమామలాగా నడుస్తున్నటువంటి రామచంద్రమూర్తిని చూసి, ధర్మచారిణ, ధర్మమే వాళ్ళ నడవడిగా ఉన్నటువంటి మహర్షులందరూ మంగళాని ప్రయుంజాన, రామచంద్రమూర్తికి దృష్టిదోషం తగలకూడదు అని మంగళములను పలికారట అరణ్యవాసం చేసే సమయంలో. ప్రత్యగృణన్ దృఢవ్రతాహ, వీళ్ళందరూ ఏదో పైకి కొంగ జపం చేసేవాళ్ళు కాదు, దృఢవ్రతులు. రాముడు ఎటువంటి దృఢవ్రతుడో, ఆ రాముడు ఒక్కడే దృఢవ్రతుడైతే రాముని దర్శించినంత మాత్రము చేతనే చుట్టూ ఉన్న మహర్షుల వ్రతం కూడా దృఢమైపోయింది. ఏ వ్రతం, వీళ్ళ వ్రతం యొక్క ముఖ్యోద్దేశం ఏమిటి? పరంబ్రహ్మని దర్శించటం. ఆ పరంబ్రహ్మ దర్శనం కాగానే వీళ్ళు చేసిన వ్రతము దృఢమైనది అని నిశ్చయం ఏర్పడింది. అటువంటి అందమైనటువంటి వాడు రామచంద్రమూర్తి. ఈ అందం అనేది గుణముల చేత, స్వభావము చేత, స్వరూపము చేత. స్వరూపము చేత ఏర్పడే అందం ఒకటి, స్వభావము చేత ఏర్పడే అందం మరి ఒకటి. సింహోరస్కం మహాభాగం పద్మపత్ర నిభేక్షణం. ఎట్లా ఉన్నాడు? శూర్పణఖ చూసింది. ఈ చూసి రామచంద్రమూర్తిని యగాదిగా వర్ణిస్తున్నది రామచంద్రమూర్తి. సింహోరస్కం, విశాలమైన వక్షస్థలం కలిగినవాడు, అజానుబాహుడు. పద్మపత్ర నిభిక్షణం, తామర రేకుల వంటి కన్నులు కలిగినవాడు. తామర పువ్వు కాదు, పువ్వు అనేసరికి పెద్దదైపోతుంది. అసలు తామర పువ్వుతో పోలికి చాలామంది చెప్తారు, కానీ తామర రేకుతోనే చెప్పాలి. తామర పువ్వు రేకు మరీ వెడల్పు ఉండదు, మరీ సంకుచితంగా ఉండదు. భద్రాచలంలో శ్రీరామచంద్రమూర్తి నేత్రములు ఖచ్చితంగా తామర రేకుల వలె ఉంటాయి ఇప్పటికీ కూడా, అటువంటి రేకులు. అందుకని ఎక్కడ రామచంద్రమూర్తిని వర్ణిస్తున్న వాల్మీకి మహర్షి, రామం కమలపత్రాక్షం, తామర పువ్వు రేకుల వంటి కన్నులు కలిగినవాడు. ఆజా అనుబాహుం దీప్తాస్యం, రామచంద్రమూర్తి ముఖం ఎక్కడ చూసినా, ఏ చిత్రకారుడు చిత్రించినా గంభీరంగా ఉంటుంది. కృష్ణస్వామి ముఖం ఏ చిత్రకారుడు చిత్రించినా కొంచెం చిలిపిగా, ఆ కళ్ళు మన్నే చూసి నవ్వుతున్నట్టుగా ఉంటాయి. అవతార భేదాన్ని బట్టి ఆ చిత్రకారుల మనస్సులో కూడా మాయ చేసి అలా దర్శనమిచ్చేటట్లుగా స్వామి అనుగ్రహిస్తున్నాడు. అతీవ ప్రియ దర్శనం, ఇవన్నీ ఒక ఎత్తు. ఎంత చూద్దామన్నా ఒక గంట చూశాను చాలే అనిపించకుండా అతీవ మిక్కిలి ప్రియ దర్శనం ఇష్టంగా కనపడుతున్నాడు. ఎంత చూసినా ఇంకా చూద్దాం, ఇంకా చూద్దాం, ఇంకా చూద్దాం అనేటటువంటి లక్షణం కలిగినటువంటి వాడు శ్రీరామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి నడక అందం, మాట అందం, కన్ను అందం, చెయ్యి కదిపితే అందం, అడుగు తీసి అడుగు వేస్తే అందం. ఆ నడకలో ఉన్న అందాలను గజ గమనము, సింహగమనము, శార్దూల గమనము అని నాలుగు రకాలుగా వర్ణించారు వాల్మీకి మహర్షి. ఒక అడుగు ఒక రకంగా, ఒకసారి నడిస్తే మత్త శుండాలం గునుంబోలే మదించిన ఏనుగు అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే ఎంత గంభీరంగా ఉంటుందో అంత గంభీరంగా. ఒకసారి పంజా విప్పి సింహం మీదకి దూకపోతున్నటువంటి సింహం ఎలా ఉంటుందో అంత పరాక్రమం. మరొకసారి పులి నడిచినట్లు, ఇట్లా మరొకసారి వృషభ గమనం. ఇన్ని రకాలైనటువంటి అందమైనటువంటి నడకలు నడిచేవాడు. పోనీ శూర్పణఖ చూసినప్పుడు రామచంద్రమూర్తి ఏమైనా అద్భుతమైన చీని చీనాంబరాలు ధరించి రత్నాభరణాలతోటి కిరీటం పెట్టుకుని కన్ను ఆకర్షించేటట్లు ఉన్నాడా అంటే లేడు. జటామండల ధారిణం, జడలు ధరించి నారచీరలు కట్టుకుని కూర్చున్నటువంటి వాడు రామచంద్రమూర్తి. చీర అంటే వస్త్రము అనే అర్థమే. మీరు చీర అనగానే ఇవాడ ఆడవాడు కట్టుకునేది అనే అర్థంలో ఈ పదం రూఢమైంది, కానీ చీర కోక అంటే వస్త్రము అని అర్థం. కుళ్ళాయించితి కోక చుట్టితి మహాకుర్పాసముంతడీతిన్ వెల్లుల్లిన్ తిలపిష్టమున్ మెసవితిన్. శ్రీనాథుడు వర్ణించేటప్పుడు కోక చుట్టితి అన్నాడు, అంటే పంచ కట్టుకున్నాను అని అర్థం. అందుకని ఇక్కడ చీర అన్న పదానికి వస్త్రము. ఏం కట్టుకున్నాడు ఆయన? నార వస్త్రాలు కట్టుకున్నప్పటికీ కూడా అంత అందంగా కనపడుతున్నాడు. రామమింది వరశ్యామం కందర్ప సదృశ ప్రభం. కందర్పుడు మన్మధుడు. మన్మధుడికి ఒక దర్పం ఉంది ప్రపంచంలో, నేనే అందగాణ్ణి అని. అందుకనే వాడిని కందర్పుడు అన్నాడు. కుత్సితమైన దర్పం. మన్మధుని కంటే అందమైన వాళ్ళు ప్రపంచంలో ఉన్నారని తెలుసుకోలేక నేనే అందగాణ్ణి, నేనే అందగాణ్ణి అని అహంకరిస్తున్నాడు. కనుక ఓరి నీవు కందర్పుడివిరా, నీ దర్పము కుత్సితమైన దర్పము, నీవు లోకాన్ని చూడు ఒకసారి. ఎప్పుడైతే లోకాన్ని చూస్తావో, అసలు ఆ మన్మధుడు కూడా ఈ పరమాత్మ యొక్క సంతానమే, కృష్ణ పరమాత్మ యొక్క సంతానం. మన్మధుని అంశే ప్రద్యుమ్నుడిగా పుట్టాడు. ఈ మన్మధుణ్ణి పరమేశ్వరుడు దగ్ధం చేస్తే కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి కోరిందని వంశానికి ఒక పిల్లవాడు కావాలి స్వామి, నువ్వు ఒక మగబిడ్డను అనుగ్రహించమంటే కృష్ణ పరమాత్మ వెళ్ళి తపస్సు చేస్తే పరమేశ్వరుని గురించి ఆ పరమేశ్వరుడు కృష్ణ పరమాత్మకు ప్రత్యక్షమైతే ఏం కావాలి అంటే అప్పుడు దగ్ధమైనాడు కదా వాడి అంశత, నాకు ఒక కొడుకుని ఇవ్వమంటే ఆ కొడుకు పేరే ప్రద్యుమ్నుడు. ఈ ప్రద్యుమ్న అనేది ఒక వ్యూహం కూడాను, ఆ వ్యూహాలు మనకు అర్థం కావు కాబట్టి వాసుదేవ ప్రద్యుమ్న సంకర్షణ అనిరుద్ధ. అందుకని కందర్పుడితో సమానమైన వాడు. అయితే ఇది ఒక ఆడది, ఒక అందంగా ఉన్న పురుషుణ్ణి చూసి అందగాడుని మెచ్చుకోవటం అనేది లోక సామాన్యమైన విషయం. ఇంతకంటే గొప్పది మరొక రాక్షసుడు, మారీచుడు, మాయల మారివాడు. ఆ మాయల మారివాడైనటువంటి రాక్షసుడు రావణాసురుడు వచ్చి దగ్గరికి, నీవు ఎట్లాగైనా సరే రామచంద్రమూర్తిని ఆశ్రమం నుండి పక్కకి మళ్లించు, బంగారు లేడి రూపం ధరించి వెళ్ళమని చెప్పినప్పుడు ఒకటే చెప్పాడు, నువ్వు రాముడి సంగతి నీకు తెలియదు, రాముడు ఎంత గొప్పవాడు, శోభయన్ దండకారణ్యం దీప్తేన స్వేన తేజస అదృశ్యత తతో రామో బాలచంద్ర యోదిత. రాముడంటే ఏమనుకున్నావు, నేను రాముణ్ణి 16 ఏళ్ళు రాకముందు చూశాను, రాముడు అడవిలో అడుగు పెడితే విశ్వామిత్రుడు యాగ సంరక్షణ కోసం వచ్చి ఆ అడవి అంతా రామచంద్రమూర్తి దివ్య కాంతి చేత ప్రకాశించింది. ద్యుతిమాన్, కాంతి కలిగిన వాడెవరు అంటే రామచంద్రమూర్తిలో ఉన్న నిజమైన కాంతిని దర్శించిన వాడు మారీచుడు. ఆ మారీచుడు చెప్పాడు, దండక అరణ్యాన్ని మొత్తాన్ని ప్రకాశింపచేసేటటువంటి అందగాడు ఆ స్వామిని ఎవరు చూస్తే రూపము చేత కానీ ఔదార్యాది గుణముల చేత కానీ ప్రతి పురుషుని మనస్సు అక్కడ లగ్నమైపోతున్నది, తిరిగి మళ్ళీ వీళ్ళ దగ్గరికి రావటం లేదు. అంత అందం కలిగిన వాడు అని మారీచుడైన రాక్షసుడు రామచంద్రమూర్తి అందాన్ని ప్రియ దర్శనత్వాన్ని అభివర్ణిస్తే అసలు ప్రత్యర్థిగా ఉన్నటువంటి వాడు రావణాసురుడు. రావణాసురుణ్ణి చంపటానికి రామచంద్రమూర్తి ధనుర్బాణములు పట్టుకుని యుద్ధం చేస్తూ ఉంటే ఆ వీర పరాక్రమాన్ని చూసి ముగ్ధుడైపోయినాడు. ఎప్పుడైతే రామచంద్రమూర్తి బాణం వెంట బాణం ఎప్పుడు సంధిస్తున్నాడో ఎప్పుడు విడుస్తున్నాడో తెలియకుండా బాణవర్షాన్ని కురిపిస్తూ ఉంటే ఆ బాణవర్షపు దెబ్బలకు రావణాసురుడు స్మృతి తప్పుతూ ఉంటే సారథి గమనించి రధికుడైన రావణాసురుణ్ణి రక్షించాలని రథాన్ని పక్కకు మళ్ళిస్తే అప్పుడు రథంలో ఉన్నటువంటి రావణాసురుడు సారథిని మందలించి శత్రోః ప్రఖ్యాత వీర్యస్య రంజనీయస్య విక్రమైహి, ఏమిరా రథాన్ని వెనక్కి మళ్ళిస్తావు, నన్ను కొడితే కొట్టాడు, ఆ బాణాలు ఎక్కుపెట్టి వేసే అందం చూస్తే నాకు చాలు పరవశంగా ఉంది, అతీవ ప్రియ దర్శన, తిప్పు వెనక్కి అన్నాడు. వాణ్ణి తిట్టి మళ్ళీ రణరంగము వైపు రథాన్ని మళ్లింపచేసుకుని తాను చెప్పిన మాట విన్నందుకు బంగారు కడియాన్ని బహుకరించాడు. ఎందుకంటే రామచంద్రమూర్తి సౌందర్యాన్ని చూపించినందుకు సారథిని సన్మానం చేశాడు ఆనాడు రావణాసురుడు. అలా ప్రత్యర్థి కూడా ప్రలోభపడే అంత అందమైన వాడు కనుకనే కశ్చైక ప్రియ దర్శన ఆత్మవాన్ కోజిత క్రోధో. ఆత్మవాన్, ఆత్మని శబ్దానికి మనం తాను అని అర్థం చెప్పేస్తాం. ఆత్మ అంటే ధైర్యము కలిగిన వాడు. ఏమిటి ధైర్యం? ధైర్యం అంటే మనం ఏమనుకుంటామంటే వాళ్ళకి చాలా ధైర్యం అండి, ఒంటరిగా ప్రయాణం చేయగలరు, భాష రాకపోయినా వెళ్ళగలరు, లేదు 10 మందిని తన్నగలరు, 20 మందిని కొట్టగలరు, ఇవి ధైర్యములు కావు. ధీ అంటే బుద్ధి, ధీమంతుడు, ధీమాన్ అంటే బుద్ధి కలిగిన వాడు, మంచి బుద్ధి. మనకి బుద్ధి ఉంది కదండి, రాముడికే ఉంది అంటే మనకి బుద్ధి ఉంది, ఒక్కొక్కప్పుడు ఆ బుద్ధి వక్ర మార్గం పడుతున్నది. ఎట్టి పరిస్థితిలో వక్ర మార్గానికి వెళ్లకుండా ధర్మ మార్గంలోనే నడిచిన బుద్ధి రామచంద్రమూర్తిది కనుక ఆత్మవాన్, ధైర్యము కలిగిన వాడు. ఈ ధైర్యం అనేది ఎప్పుడు ఉండాలి? మనకి విడిగా ఎప్పుడు ధైర్యం ఉంటుంది, సమయానికి మాత్రం పనిచేయదు. అయితే రామచంద్రమూర్తి ఏడవలేదండి, నిన్న మీరే చెప్పారు కదా రాళ్ళు పగిలేటట్టు ఏడ్చారు అని. ఇతరుల కష్టాన్ని చూసి వాళ్ళ కష్టాన్ని ఊహించుకుని బాధపడటం అనేది మానవత్వం. మనకి కష్టం వచ్చినప్పుడు మనం కృంగిపోకూడదు. విపది ధైర్యమధాభ్యుదయే క్షమ సదశివాక్పటుత యుధి విక్రమ. పరాక్రమం యుద్ధంలో చూపించాలి. కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడగలగాలి. అది లక్షణం. ఈ కష్టం అనేది భరతునికి వచ్చింది, లక్ష్మణునికి వచ్చింది, శత్రుఘ్నునికి వచ్చింది, రామునకు వచ్చింది. ఏమిటి ఆ కష్టం? నలుగురికి ఒకడే తండ్రి అయిన దశరథ మరణం. పాపం అందరూ వచ్చారు తీసుకువెళదామని. ఆ వచ్చినప్పుడు సన్నివేశాన్ని చూసి అడిగాడు, అసలు రామచంద్రమూర్తి సుమంత్రుడితో చెప్పినప్పుడే, ఇక పోనీరా రథం అన్నప్పుడే భరతునకు నూరేళ్లు నిండుతున్నాయన్న విషయం సూచన. పైగా ఆ రోజు కూర్చున్న లక్ష్మణుడితోటి, ఇప్పుడు నాన్న పరిస్థితి ఏమిటో, అసలు ఉన్నాడో మరి ఈ దుఃఖం తట్టుకోలేక అని అర్ధోక్తిగా అక్కడ లక్ష్మణుడి దగ్గర ప్రస్తావన చేశాడు. సరే భరతుడు వచ్చాడు ఎట్లాగో. భరతునికి పట్టిన అద్భుతమైన అదృష్టం అది, రామునికి పట్టని దురదృష్టం ఇది. అయితే ఈ రుణం తీర్చుకోవటం కోసమే దశరథునకు ప్రాణస్నేహితుడైన జటాయువునకు రామచంద్రమూర్తి స్వయంగా సంస్కారం చేశాడు. అసలు అంత అదృష్టమైన పక్షి, మనం చీ పక్షి అని తిట్టడానికి కూడా వీల్లేదు. ఆ పక్షికి ఒక అదృష్టం ఉంది, సాక్షాత్తు పరమాత్మ చేత సంస్కారాన్ని పొంది నేను చెబుతున్నాను, ఓ గచ్చలోకాన్ అనుత్తమాన్. అనుత్తమాన్ అంటే ఉత్తమము కానిది అనుత్తమము అని కాదు, అత్యంతం ఉత్తమము అనుత్తమం, మిక్కిలి శ్రేష్టమైన లోకానికి పొమ్మని ఆయన ఆజ్ఞాపించి తన తండ్రిని ఈ పక్షిలో చూసుకుంటూ సంస్కారం చేశాడు అంటే, ఇది రామచంద్రమూర్తిలో ఉన్నటువంటి సామర్థ్యానికి దాక్షిణ్యానికి పరాకాష్ఠ. అయితే ఈయన భరతుడు వచ్చి విపరీతంగా దుఃఖిస్తున్నాడు. దుఃఖిస్తుంటే తమేవం దుఃఖితం ప్రేక్ష్య చూశాడు. పెద్దవాడు ఓదార్చాలి. ఎంత పెద్దరికం అండి మనలో మాట. వాళ్ళ 50 ఏళ్ళు పెద్దయినా ఎవరూ లెక్క చేయటం లేదు. వీళ్ళకి నక్షత్రములు పునర్వసు పుష్యమి ఆశ్లేష, అంతకంటే పెద్ద తేడా లేదు. పునర్వసు రామచంద్రమూర్తిది, పుష్యమి భరతుడిది, ఆశ్లేష లక్ష్మణ శత్రుఘ్నులవు. ఒక నక్షత్రం ఎంతసేపు ఉంటుంది? 24 గంటల లోపు ఉంటుంది. ఒక్కొక్క నక్షత్రం 24 గంటలు ఉంటుంది, ఒకటి ఇంకా తగ్గుతూ ఉంటుంది. ఆ నక్షత్రములను బట్టి త్రిపాది నక్షత్రములు, చతుష్పాది నక్షత్రములు, అదొక శాస్త్రం. ఆ ఒకరోజు వ్యత్యాసానికే రామచంద్రమూర్తిని తండ్రిగా భావించాడు భరతుడు. అంటే ఎంత గొప్ప మనస్తత్వం. రామాయణం ఎందుకు చదవాలంటే చదవగా చదవగా కనీసం ఒక తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలైనా కొట్టుకోకుండా ఒక చోట ఉంటారేమో అనే ఆశ మనని. ఆ ఆశతో మనం బాగుపడితే సమాజం బాగుపడుతుంది. 100 ఇళ్ళు ఒక బజార్లో ఉంటే 10 ఇళ్ళు బాగుంటే 11 ఇళ్ళు బాగుపడుతుంది. ఇవాళ చూడండి, ఒక చిన్న అంటువ్యాధి వస్తే ఆ ఊరంతా చుట్టబెడుతున్నది. కానీ 10 కుటుంబాలకు వచ్చిన అంటువ్యాధి 100 కుటుంబాలని నాశనం చేస్తున్నది. ఈ 90 కుటుంబాలు ఆ 10 కుటుంబాలని రక్షించలేకపోతుంది. రక్షించగలిగిన శక్తి ఉన్నది ఒక్క భగవన్నామము, భగవంతుని గ్రంథములే. అందుకనే విశ్వనాథ వారు అన్నారు, మరలా నిదేన రామాయణం వన్నచో తినుచున్న అన్నమే తినుటగాన. రోజు అన్నం తింటున్నాం, రోజు నిద్రపోతున్నాం, రోజు చేసే పనులు ఇంకా ఉత్సాహంగా. ఇవాడు వంకాయ కూర చేసుకుంటే అద్భుతంగా ఉంది, రేపు ఇంకో కిలో తీసుకురండి ఇంకా బాగా చేస్తాను అంటున్నాం. అలాగే ఇవాళ విన్నాం, రేపు వినాలి, చదువుకోవాలి. ప్రతిరోజు దేవాలయాలలో పూర్వకాలంలో పురాణ కాలక్షేపాలు పెట్టింది కేవలం సమాజాన్ని ఉద్ధరించడం కోసమే. ఇవాళ 10 మంది వస్తారు, రేపు ఇంకో 10 మంది వస్తారు, ఎల్లుండో 10 మంది వస్తారు. ఇవాళ వచ్చిన వాళ్ళు రేపు రారు, రేపు వచ్చేవాళ్ళు ఇవాళ రారు. అట్టా వచ్చిన వాళ్ళు శృతం హరతి పాప అని ఏదో 4 మంచి మాటలు వింటూ వెళుతూ ఉంటారని ఈ పురాణ వ్యవస్థని, ప్రవచనాన్ని శాస్త్రం ఏర్పాటు చేసింది. మనకి నిత్యం అనుకూలంగా లేకపోతే విశేష పర్వదినాల్లో ఇవాళ పుట్టినరోజు మర్చిపోవటంలా ఎవరు, పెళ్లిరోజు మర్చిపోవటంలా, ఎందుకని వేడుకగా చేసుకుంటున్నారు. అలాగే స్వామిని ప్రతిష్ఠించినటువంటి రోజున స్వామికి సంబంధించిన కళ్యాణ గుణములు, ఆయన ఉన్నవన్నీ కళ్యాణ గుణాలే. భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఏ గుణమైనా కళ్యాణం అవుతుంది, మానవుణ్ణి ఆశ్రయించేసరికి దుర్రనే ఉపసర్గ చేర్చుకుని దుర్గుణంగా మారిపోతుంది, ఒక సుగుణం కూడా. అలా ఏడుస్తున్నటువంటి భరతుణ్ణి చూసి స్వామి ధైర్యం చెప్తున్నాడు, ఎంత బాగానో ఓదారుస్తున్నాడు. సర్వే క్షయంతా నిశ్చయ, ఏదైనా నాశనం అయిపోయేది, ఈ ప్రపంచంలో ఏది శాశ్వతంగా ఉండదు, కలుస్తూ ఉంటాం, విడిపోతూ ఉంటాం. ప్రపంచం అనేటువంటిది, ఈ ప్రకృతి అనేటువంటిది కలుపుతూ ఉంటుంది, విడదీస్తూ ఉంటుంది. పండు పండితే చెట్టు నుంచి రాలిపోతానని పండు భయపడుతుందిట. యథా ఫలానాం పక్వానాం నాన్యత్ర పతనద్భయం, ఆ పండిన పండు ఇంకా తొడిమ ఊడిపోతున్నది, నేను రాలిపోతున్నాను, నేల మీద పడతాను, చితికిపోతానని భయపడుతూ నేల మీద పడుతుంది. ఏవం నరస్య జాతస్య నాన్యత్ర మరణద్వయం. అలాగే మానవునకు భయం ఏమిటి అంటే ఒక మరణమే. ఈ మరణం అనేది సహజంగా వచ్చేది, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. ఇక సంసారే. ఈ సంసారానికి అంతుందా? లేదు. మరి ఈ సంసారంలో పడ్డవాళ్ళకి మనకు ఒడ్డేమిటి? ఒకటే, భగవంతుడి నామం చేసుకోవటమే. అదే పడవ. ఆ పడవలో కూర్చుంటే చుక్కాని ఉన్నా లేకపోయినా ఆ పడవ దిశా నిర్దేశం చేసి మన గమ్యస్థానానికి చేరుస్తుంది. మనం నిద్రపోయినా పర్వాలా, మన కారు నడిపేటటువంటి డ్రైవరు నిద్రపోకుండా ఉంటే మనమందరం సురక్షితంగా చేరుతాం. మనమందరం మెలకుగా కూర్చుని ఆయన నిద్రొచ్చి ఒకచోట కొట్టవలసిన బ్రేక్ ఒకచోట కొట్టాడు అనుకోండి, మనం ఇక శాశ్వతమైన నిద్రపోవలసినది. అందుకని ఎవరు జాగరూకతగా ఉండాలో వాళ్ళు ఉండాలి, ఎవరు నిద్రపోవాలో వాళ్ళు నిద్రపోవాలి. యానిషా సర్వభూతానాం తస్యాం జాగ్రతి సంయమీ. అందుకే సంయములు మునులైన వాళ్ళు నిద్రపోతున్నట్టుంటారు, వాళ్ళకి నిద్ర అనేది ఉండదు, నిద్రపోరు. మనం కూడా నిద్రపోతున్నట్టు ఉన్నా ఏ విషయంలో మేలుకొని ఉండాలో ఆ మెలకువని మనం ఎప్పుడు ఉత్తిష్ట జాగ్రత్త ఉపనిషత్తు చెప్పింది, ఆ జాగ్రత్త అవస్థలో బ్రతకాలి. అందుకని నువ్వు బాధపడద్దు, ఇది ప్రకృతిలో జరిగేటటువంటిదే. ప్రతిరోజు ఉదయం అస్తమానం జరుగుతూ ఉంటుంది, కాలం గడిచిపోతూ ఉంటుంది, ఆయుర్దాయం రోజురోజుకి తగ్గిపోతూ ఉంటుంది. ఒక సముద్రం, అలలు వస్తున్నాయి, నదులన్నీ సముద్రంలో చేరుతున్నాయి. ఎక్కడెక్కడ దిక్కులో నుంచి నదుల్లో నుంచి ప్రవాహ రూపంగా నీళ్లు వస్తూ ఉంటే యథా కాష్టంచ కాష్టంచ, ఆ దిక్కు నుంచి ఒక కొయ్య, ఈ దిక్కు నుంచి ఒక కొయ్య, రెండు చెట్టు కొమ్మలు వచ్చినాయి, ఇవి రెండు కలిసినాయి మధ్యలో, రెండు దారులు కలిసిన చోట. సమేయాత మహర్ణవే, రెండు కలుసుకుని సముద్రం దాకా పోయినాయి. సమేత్య చ వ్యపేయాతాం, కొంత దూరం కలిసి ప్రయాణం చేసినాయి, మళ్ళీ విడిపోయినాయి. సముద్రం నదీ ప్రవాహం వెళ్ళేటప్పుడు ఒక రాయి అడ్డం వేద్దాం మనం, రెండుగా చీలి వెళ్ళిపోతుంది, అక్కడ ఆగదు. అయితే ఇటు నుంచి ఒక ప్రవాహం వెళుతుంది, అటు నుంచి ఒక ప్రవాహం వెళుతుంది, ఈ రాయి కాగానే మళ్ళీ రెండు కలిసి వెళ్ళిపోతుంది. నీటి మీద కొడితే రెండు అవుతుందా అన్న సామెత పుట్టింది. అలా రెండు కొయ్యలు ప్రవాహ రూపంగా కలిసి కొంత దూరం ప్రయాణం చేసి మళ్ళీ కొంత దూరం కాగానే విడిపోతున్నాయి, మార్గాలు వేరవుతున్నాయి. అలాగే కాలమాసద్య కంచన, ఈ జీవితం అంతా బ్రతుకు ఒక రైలు బండి, ఏదో ఎక్కుతూ ఉంటాం, దిగుతూ ఉంటాం, ఎవరి స్టేషన్ వస్తే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటాం. కొంతమంది రైలు బయలుదేరిన దగ్గర నుంచి చివరిదాకా ఉంటారు, శతమానం భవతి. కొంతమంది పక్క స్టేషన్ దిగుతారు, కొంతమంది గంటకి దిగుతారు. ఈ జీవనం అంతా కూడా ఈ ప్రపంచమే రైలు బండి, మనమంతా ప్రయాణికులం, ఎవరి ఊరు ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళిపోయే వాళ్ళమే అని వేదాంతాన్ని చెప్పాడు. అలాగే ఏవం భార్యాశ్చ పుత్రాశ్చ, ఈ విధంగానే భార్య ఏమిటి, పిల్లలేమిటి, దాయాదులేమిటి, తండ్రి ఏమిటి. ఆయన ఇంకా సంతోషపడాలి, 60,000 సంవత్సరాలు బ్రతికాడు, ఒకటే రెండా చూడండి, ఇన్నేళ్ళు బ్రతికాడు, ఇవన్నీ లోకంలో జరిగేవేను అని ఎంతో ధైర్యంతో భరతుని ఓదార్చాడు రామచంద్రమూర్తి. ఆ ఓదార్పులో సర్గలు సర్గలు ఎన్నో ఉపమానాలు, ఎన్నో అందమైనటువంటి వాటితోటి చెప్పి, తద్వచః పితురేవాహం సమ్మత ధర్మచారిణాం, నువ్వు ఎన్నెన్నా చెప్పు, నాన్న అసలైన ధర్మచారి కనుక నేను పెద్దవాణ్ణి, జ్యేష్ఠ భ్రాత పితృ సమహ, పెద్దన్నయ్య తండ్రితో సమానం, నేను తండ్రి వలె ఉండాలి అంటే నాన్న నడిచిన ధర్మ మార్గంలో నడవాలి, కాబట్టి నేను వనవాసం చేసే అయోధ్యకు వస్తా, నువ్వు బయలుదేరి వెళ్ళు అని చెప్పటానికి ఇంతగా చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది రామచంద్రమూర్తికి. నిజానికి భరతుడు ఏడ్చాడు, తల్లులు దుఃఖపడుతున్నారు, పౌరులందరూ దుఃఖపడుతున్నారు, వాళ్ళందరినీ చూచి ఈయన పెద్దగా ఏడవల. ఏడిస్తే ఇంకా రామచంద్రమూర్తిలో ఉన్న నిబ్బరమేముంది, రామచంద్రమూర్తికి బాధ లేదా? ఒక ఇంట్లో 4 అపచర్యలుంటే, అన్నదమ్ములుంటే, 4లో 1కి ఒక ధైర్యాన్ని పరమాత్మ ఇస్తాడు, రే ఏడవ బొకరా, ముందు ఎవరన్నా పడితే ఆ పడ్డవాడికి మందేయటమో మంచినీళ్ళు పోయటమో చేయకుండా ఎందుకు పడ్డావంత అంటారు కొంతమంది. ఒరే ఆ తర్వాత చూద్దాం, ముందు వాడిని తీసిపోయి ఆసుపత్రిలో పడి ఒక ఇంజక్షన్ చేయించమని చెబుతారు రెండో వాడు. అంటే ఉదాసీనంగా ఉన్నంత మాత్రాన వాళ్ళకి ప్రేమ లేకుండా ఉండదు, పెద్ద పెద్దగా అరిచినంత మాత్రాన వీళ్ళకే ప్రేమ ఉన్నట్లు కాదు. రామచంద్రమూర్తికి దశరథ మహారాజు అంటే ఎంత ప్రేమ ఉన్నదో ఎక్కడ తెలుస్తుంది మనకి అంటే, యుద్ధకాండ చివర మళ్ళీ దశరథుడు రామచంద్రమూర్తిని చూడటానికి వస్తాడు. ఎవరు తీసుకొచ్చారు? పరమేశ్వరుడు వెంట పెట్టుకొచ్చాడు. షడర్ధనయన శ్రీమాన్. షట్ అర్ధము, ఆరులో మూడు. మూడు కన్నులు ఉన్నటువంటి పరమేశ్వరుడు దశరథుణ్ణి తీసుకొని వచ్చి రామచంద్రమూర్తికి చూపించాడు. అగ్ని ప్రవేశమైన తర్వాత సీత అగ్నిలో ప్రవేశించి పరమ పతివ్రత అని అగ్నిహోత్రుడు సిద్ధాంతీకరించిన పిదప ఎందుకని రావలసి వచ్చింది అంటే, రామచంద్రమూర్తి వనవాసానికి బయలుదేరి వెళ్ళేటప్పుడు పునఃపాదవు గ్రహీష్యామి, నాన్న మళ్ళీ వచ్చి దండం పెడతానన్నా, నీ పాదాలకు మళ్ళీ నమస్కారం చేస్తా అన్నాడు. రామచంద్రమూర్తి మాట తప్పటానికి వీలు లేదు కనుక దివ్యలోకానికి వెళ్ళినటువంటి దశరథుణ్ణి మళ్ళీ దశరథుని ఆత్మగా తెస్తే గుర్తుపట్టరు కనుక దశరథునికి పూర్వస్వరూపాన్ని అందించి ఆ స్వరూపంతో తీసుకుని వచ్చి ఈ కోటి కోట్ల వానర సైన్యం చూస్తూ ఉండగా రామచంద్రమూర్తి చేత పాద నమస్కారం చేయించిన మహానుభావుడు పరమేశ్వరుడు. అందువల్ల నేను చేస్తానన్నాడు, ధైర్యాన్ని చెప్పాడు. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు ఓదార్చటమే ధైర్యం. అలా ఓదార్పు కావాలంటే మన బుద్ధి కష్టంలో కృంగిపోకుండా ఉండాలి. మనం సాధ్యమైనంత వరకు కష్టంలో ఉన్నవాడికి చేయూతనివ్వటానికి ప్రయత్నం చేయటం, అంతేగాని ఒడ్డునున్న వాడిని నూతిలో తొయ్యకూడదు. అది ఏ ధర్మశాస్త్రము చెప్పలేదు. జితక్రోధ, అసలు మనందరికీ రాముని కాదు మనం కూడా గెలవాలనుకుంటాం, కానీ మనం గెలవలేం. మన వల్ల కానిది, మనం దానికి వశమైనాం. ఆ కోపం రామచంద్రమూర్తికి వశమైంది. జితక్రోధ, కోపాన్ని గెలిచినవాడు. జిత అంటే గెలవటం కదండి, క్రోధం అంటే కోపం కదా, కోపాన్ని గెలిచినవాడు అని అనేసుకుంటాం. అంటే అవసరమైన చోట ఎప్పుడు తనకి కోపం రావాలనుకుంటే అప్పుడు వస్తుంది, ఎప్పుడు అక్కర్లేదనుకుంటే అప్పుడు పోతుందండి. అది కోపాన్ని తన అధీనంలో ఉంచుకున్నటువంటి వాడు రామచంద్రమూర్తి. అలాని స్థానం కోపం లేకుండా ఉండకూడదు, కోపం ఉండాలి. ఆ కోపం ఎంతవరకు ఉండాలి, ఎప్పటి వరకు ఉండాలి? ఇతరులకు హాని చేసేటట్లుండాలా? హాని చేసిన వాళ్ళని ఆ హాని చేసిన వాళ్ళ నుండి రక్షించేటట్లుండాలా? ఇన్ని వివక్షలు కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. అందుకని ఆయన జితక్రోధుడు అంటే అవసరమైనప్పుడు మాత్రమే కోపాన్ని తెచ్చుకునేవాడు. నిజమైనటువంటి స్వభావం కోపం కాదు. ఆ కోపం కానిది కోపం ఉన్నట్లుగా కనపడుతుంది. ఎక్కడ కనపడుతున్నది? రావణ వధలో కనపడుతుంది మనకి, మధ్యలో అరణ్యకాండలో కనపడుతుంది. ఎందుకని కనపడుతుంది అంటే చెప్పాడు, కోపం లేకుండా ఉంటే ఎవరు లెక్క చేయరండి. మనం మనస్ఫూర్తిగా కోపాన్ని తెచ్చుకుని ఎవరిని బాధ పెట్టకూడదు, కానీ అప్పుడప్పుడు కొద్దిగా నవరసాల్లో క్రోధం కూడా ఒక రసం కనుక ఆ కరుణరసానికి ఎంత పెద్ద పీట వేసినా క్రోధరసానికి కూడా కాసేపు ఆవాహన చేసి మళ్ళీ ఉద్వాసన చెప్తూ ఉండాలి. మనం ఏదైనా విశేష అర్చనలు చేసినప్పుడు భగవంతుని ప్రతిమలో ఆవాహన చేసి మళ్ళీ స్వామి నువ్వు యథాస్థానం ప్రవేశయామి, నీ స్థానానికి వెళ్ళిపో అని. అసలు మనం పిలిచిన తర్వాత ఆయన నిజంగా వస్తే మన మనస్సులో పేటేసి కూర్చోబెట్టాలి, కానీ నువ్వు పోవాయి అంటే రమ్మంటే రావడానికి, పొమ్మంటే పోవడానికి మనుషులే రావటంలా. రేపు రమ్మంటే నాకు కుదరదండి పనుందని చెప్పేస్తున్నాం. మనకిష్టమైతే వెళతాం, మనకిష్టం లేదనుకోండి మనం వెళ్ళం. అలాంటిది స్వామి. ఆయన ఆశ్రిత వత్సలుడు కనుక పోనీలే నా భక్తుడు ఇవాళైనా సరే నన్ను తలుచుకున్నాడు, అలాగే వెళదాం అనుకుని తన శక్తిని మనం ఏ ప్రతిమలో కూర్చోమంటే ఆ ప్రతిమలో ఆవాహన చేసుకుంటుంటే ఉండి ఆశాంతం. మళ్ళీ మనం ఇంకా పద పూజ అయిపోయిన తర్వాత శాస్త్రాంగ నమస్కారం చేసి ఆ పురోహితుడు అమ్మ కలశం పట్టుకోండి తూర్పు దిక్కుగా లాగండి అనగానే మనం అత్యంత భక్తులతోటి అప్పటిదాకా అటు ఇటు దిక్కులు చూస్తూ వీళ్ళు వచ్చారా వాళ్ళు వచ్చారా అని మధ్యలో పూజ నిజంగా ఏకాగ్రత ఎంతమందిని చేయగలుగుతున్నాం. పూజ చేసుకునేటప్పుడు బంధుమిత్రుల్ని పిలవమని శాస్త్రం చెప్పింది, శాస్త్ర ప్రకారం పిలుస్తాం. పోనీ వచ్చేవాళ్ళు కొంచెం ముందొస్తారా రారు, పోనీ నోరుముసు కూర్చుంటారా కూర్చోరు, వచ్చిన వాళ్ళు అక్కడి నుంచే ఇప్పటి భాషలో హాయ్ అనుకుంటూ వస్తారు. ఈ హాయి కాస్త పోతున్నది మనకి. భగవంతుని ముందు కూర్చుని మానసికమైన ప్రశాంతత అనే హాయిని పోగొడుతున్నప్పుడు భగవంతుని, పంతులు గారు మీరు కథ చదువుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తా, అచ్యుతలు తీసుకొని సత్యనారాయణ వ్రతంలో కూడా మనం లేచి వచ్చి వీళ్ళందరితో మాట్లాడి వెళ్ళి కూర్చుంటున్నాం. ఇది మన కళ్ళతో మనం చూస్తున్నటువంటి ప్రత్యక్ష అనుభవం. అప్పుడు ఏం చేయాలంటే మనం ఏదైనా పూజ చేసుకుని 10 మందికి భోజనం పెట్టదలుచుకుంటే ఎట్టి పరిస్థితిలో తెల్లవారుజామున ఎవరు రారు కనుక ఆ బ్రాహ్మీ ముహూర్తంలో చక్కగా ప్రశాంతంగా 1 గంట 2 గంటలు 3 గంటలు ఆ సత్యనారాయణ వ్రతం పూర్తి చేసుకుని అక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరికీ చక్కగా ఆనందంగా స్వాగతం పలికి ప్రసాదం పెట్టి ఆ తర్వాత అల్పాహారం పెడితే అటు పూజ ఫలితము ఉంటుంది, ఇటు బంధు సన్మానము మనకు దక్కుతుంది. అట ఏకాగ్రత లేకుండా చేసిన ఫలితం ఎంతవరకో అంతవరకే వస్తున్నది స్వామి అనుగ్రహం కూడా. పార్వతీ పరమేశ్వరులకు అద్భుతంగా కళ్యాణం జరుగుతున్నది. ఇప్పటికి కూడా పెళ్ళికొడుకి పెళ్లి కూతుళ్ళకు కూడా ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో. సరిగ్గా ముహూర్తం సమయానికి సెల్ ఫోన్లు, ఏంటంటే స్నేహితులు విశేష ఇవ్వటం. అసలు మన యొక్క శ్రేయస్సు కోరవలసిన పురోహితుడి మంత్రం పోయింది, తల్లిదండ్రుల దీవెనలు అక్కర్లేదు. ఎక్కడో ఉన్నవాడు ఏదో విదేశం నుంచి ఆ ముహూర్తం సమయానికి వాడు చాలా నేనే సమయపాలన కలిగిన వాడిని పంచేయాలిటి అని చెప్పి ఫోన్ చేసి వీళ్ళ ఏకాగ్రతని భగ్నం చేస్తూ ఉంటే, దాన్ని మనం సహిస్తున్నామంటే మనకి శాస్త్రమునందు గౌరవం ఉందా, ధర్మమునందు గౌరవం ఉందా, వేద మంత్రమునందు నమ్మకం ఉందా, అవేవీ లేక ఏదో లోకం కోసం చేసేటటువంటి ఒక చిన్న నాటకంలాగా తయారైంది ఇవాళ శుభకార్యక్రమాలన్నీ కూడా. మృదుం లోకం హితేయుక్తం దాంతం కరుణ వేదినం నిర్వీర్య ఇతి మన్యంతే నూనం మాం త్రిదశేశ్వర. మృదుం కొంచెం మెత్తగా ఉంటే మత్త బుద్ధి అని సామెత. చిన్నపిల్లలు చూడండి, కొంచెం ఒళ్ళు చేసి బాగా బుద్ధిగా అందంగా ప్రతి వాళ్ళు గిల్లుతూ ఉంటారు. వాళ్ళు ఏడితే హిహి అని నవ్వుతుంటారు. ఈ పైశాచిక ప్రవృత్తి ఏమిటో తెలియటంలా. మళ్ళీ వాళ్ళ పిల్లల్ని ఎట్లా అనండి, వాళ్ళ పిల్లల్ని వద్దు, వాళ్ళనే పట్టుకుందాం మనం చెయ్యి. పిల్లవాడి బుగ్గను చేయి పెట్టగానే వాళ్ళ చెయ్యి మనం పట్టుకోండి, ఎంత గింజుకుంటారో చూడండి. పసిబిడ్డ భగవత్ స్వరూపం, నీకు చేతయితే దూరం నుంచి పలకరించు, నవ్వించు, కానీ చిటిక వేసి ఏడిపించడం అనేది ఏమి లక్షణం? మన చిటిక ఎంత గట్టిగా ఉంటుంది, వాడి శరీరం ఎంత సుకుమారంగా ఉంటుంది. అందుకని రామచంద్రమూర్తి చెబుతున్నాడు, మనం మెత్తగా ఉంటే ప్రతివాడు మన నెత్తిన ముత్తుతాడు. మృదుం లోకహితే యుక్తం, లోకానికి మేలు జరగాలని ప్రశాంతంగా నడుస్తూ ఉంటే దాంతం అంతరింద్రియములను నిగ్రహించుకున్న కరుణ వేదినము దయారసంతో నిండి ఉన్న నిర్వీర్య ఇతి మన్యంతే చి వీడెందుకు పనికిరాని చవట దద్దమ్మా. ఓర్పుగా సహించేవాణ్ణి లోకం ఇచ్చే బిరుదు ఏమిటంటే వీడు దద్దమ్మ చవట, శుద్ధ చవట. మళ్ళీ మాట్లాడితే ఒట్టి చవట, శుద్ధ చవట అని విశేషణాలు వేసి మానసికంగా కృంగిపోయేటట్లు చేస్తారు. ఒక తాచుపం పాపం తిరుగుతూ ఉంటే దాన్ని అందరూ చంపటానికి ప్రయత్నం చేస్తే ఇది దుష్ట స్వభావం అయింది, నీకు ఈ కోపాన్ని పోగొట్టుకోమని మహర్షి ఉపదేశం చేశాడు. ఎవరి స్వభావాన్ని వాళ్ళు కోల్పోకూడదు. మన స్వభావం ఏంటో మనకి భగవంతుడు ఇచ్చిన మంచి స్వభావాన్ని 1000 మంది మార్చడానికి చూసినా మనం మారకుండా ఉండగలగాలి. స్ఫటికంలాగా ఉండమన్నారు కదండి, మేము స్వచ్ఛంగా ఉన్నాం. స్ఫటికం ఏం చేస్తుంది, వెనకాల దీపం పెడితే దీపపుగాంతి, ఎర్రని పువ్వు పెడితే ఎర్రగా, పచ్చని పువ్వు పెడితే పచ్చగా కనపడుతుంది. స్ఫటికంలాగా ఉండమంటే మాలిన్యాన్ని ఉంచుకోవద్దని, కానీ నువ్వు ఎవరిలాగా పడితే వాళ్ళలాగా గంతులు వెయ్యమని, వాడు వచ్చి పాట పాడితే నాట్యం చేసి, వీడొచ్చి పద్యం పాడితే నువ్వు శృతి కలపమని కాదు దాని అర్థం. నీ మనస్సు అంత పరిశుభ్రంగా ఉండాలి అన్నదే స్ఫటికంతో పోలికలో ఉన్నటువంటి ఆంతర్యం. ఎందుకని బుస్స పెడుతుంటే అందరూ కొట్టి చంపేస్తున్నారని మహర్షి నీకెందుకు నిశ్శబ్దంగా ఉండు, భయపెట్టబోకమని పాపం మంచి మాట చెప్పాడు. అయ్యో మహర్షి చెప్పాడు కదా అని ఈ పాము బుస పెట్టడం మానేస్తే ఇది నిర్వీర్యమైపోయిందని ప్రతివాడు కర్ర తీసుకుని దగ్గరికి వచ్చి కొట్టడం, రాళ్ళు రువ్వటం, చిత్రహింస పెట్టారు. అయినా మహర్షి మాట కట్టుబడి ఊరుకుంది. మహర్షి వచ్చాడు, ఏమిటన్నాడు, చూశారుగా నా పరిస్థితి అని. పాపం ప్రాణం కడబట్టి ఉంది, అట్ట ప్రాణం కడబట్టి కంఠగత ప్రాణంగా ఉన్నది ఒక జటాయు. రామచంద్రమూర్తికి వార్త చెప్పడం కోసం బ్రతికి సీతమ్మని రావణాసురుడు తీసుకుని వెళ్ళాడు అనగానే ప్రాణం పోయి. మన వాళ్ళు కంఠగత ప్రాణంగా ఉన్నారంటారు కొంచెం ప్రమాదంగా ఉంటే. ఎందుకు మనం కోరి తీసుకోవటం, ఈ కంఠం దాకా వచ్చిన ప్రాణం వెనక్కి పొమ్మన్నా పోవటం అసాధ్యమైన విషయం. అప్పుడు చెప్పాడు, అయ్యో నేనే పొరపాటు చేశాను ఈ విషయంలో, నీ స్వభావాన్ని నువ్వు మర్చిపోవద్దు, ఎవరిని కాటేయకు, గట్టిగా బుసబెట్టు. బుస వినపడితే వాళ్ళు వెళ్ళిపోతారు భయపడి, నీ జోలికి రారని. మళ్ళీ దీని పూర్వస్థితిని పాపం తన తపశక్తి చేత కల్పించి బుస మాత్రం పెట్టవే కాటేయబోకమని చెప్పాడు. అందుకని అవసరమైన చోట లేని కోపాన్ని నటించాలి, కానీ మనం కోపానికి లోబడిపోకూడదు. మనం కోపానికి లోబడితే పరిస్థితి ఏమిటి, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తన కురక్ష, దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. పుట్టినటువంటి ప్రతి ప్రాణికి నవరసాలు జీవితంలో ఉంటాయి, కాకపోతే కొద్దిగా పాళ్ళు ఎక్కువ. ఏడి కొంతమంది అనుకుంటాం వాళ్ళకి ఏ కష్టం లేదు, కష్టాలని నామోకానే రాశాడు, కత్త కట్టుకొచ్చి మా ఇంట కాపురం చేస్తున్నాయని. రామచంద్రమూర్తి ఏడ్చి ఏడ్చి వైకుంఠానికి వెళ్ళిపోయిన తర్వాత మానవ జన్మ పరమార్థం ఏడవటమేనా నవ్వుతూ నవ్విద్దాం అనుకుని కృష్ణావతారంగా వచ్చి లీలలు చేసి తాను నవ్వి తన చుట్టూ ఉన్న గోపాలకుల్ని నవ్వించాడు. మనలో ఉండొచ్చు కష్టం, కష్టాన్ని మనమే అనుభవించాలి, సుఖాన్ని 10 మందికి పంచాలి. చాలామంది దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మనం కొంచెం ఓపుకుంటే విని అలాగా అమ్మ పాపం ఇంత కష్టం వచ్చిందా, పోనీలే భగవంతుని నమ్ముకో, నీ కష్టం తీరుతుందని 4 మంచి మాటలు చెబితే వాళ్ళు తృప్తి చెంది వెళుతూ ఉంటారు. అందువలన లోకంలో కోపం లేకుండా ఉంటే, పరమశాంతంగా ఉంటే వాడిని పనికి మాలిన వాడుగా ఎవరు లెక్క వేసేది? త్రిదశేశ్వర దేవతలందరూ ఎగతాళి చేస్తారు లక్ష్మణ, దేవతలకి లోకువ కాకూడదు. నిజానికి మానవులు గొప్పవాళ్ళ, దేవతలు గొప్పవాళ్ళ అంటే మానవులే దేవతల కంటే గొప్పవాళ్ళు, మనమందరం గొప్పవాళ్ళు. మనం మనంగా మసలిన రోజున మనకి దేవతలు కూడా భయపడతారు. కశ్య బిభ్యతి దేవాశ్చ రాబోతున్న తర్వాత గుణం. రాముడు మానవుడుగానే పుట్టాడు, మానవుడుగా పుట్టిన ఒక దుష్యంతుడు దేవేంద్రునికి సహాయం చేశాడు, మానవుడుగా పుట్టినటువంటి దశరథుడు దేవేంద్రుడికి సహాయం చేశాడు, శంభరాసుర యుద్ధం చేసి శంభరాసురుని సంహారం చేసింది ఒక మానవ రూపి అయినటువంటి దశరథుడు. కనుక మానవుడు తలుచుకుంటే ఏదైనా సాధించగలడు, మహనీయుడు కాగలడు. మానవుడే మహనీయుడు అని ఒక చలనచిత్రంలో పాట రాగానే మనం పాడుకుంటున్నాం, కానీ ఎలా ఉంటే మహనీయులం అవుతామనేది రామాయణం చదివి ఈ 16 గుణాల్లో ఏదో 1, 2, 3 మనం మంటపట్టించుకుంటే మనం కూడా మహనీయులం కాకపోయినా మనీషులం కాకపోయినా మనిషిగా మానవులుగా ఉంటాం, దానవులం అవటానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. నతాం కుశలినీం సీతాం ప్రదాస్యంది మమేశ్వరాః అస్మిన్ ముహూర్తే సౌమిత్రే మమ ద్రక్ష్యంతి విక్రమం. సీతాదేవిని ఎవరు తీసుకుని వెళ్ళారో ఇప్పటికి తెలియదు. సీతమ్మని కనుక తెచ్చి అప్పచెప్పకపోతే, వాళ్ళు దేవతలు కదా, అందులో ఇంద్రుడికి 1000 కళ్ళు, ఏం చేస్తున్నాయి 1000 కళ్ళు, నేను సీతా సీత అని అరుస్తున్నా ఎవరికి వినపడలేదా? దేవతలకు దివ్యశక్తులు ఉంటాయి కదా, నా మొర విని సీతమ్మని తేలేదు కనుక నా సంగతి ఏమిటో ఇప్పుడు చూపిస్తానాడు రామచంద్రమూర్తి. రాముడికి కోపం వస్తుంది, ఎప్పుడెప్పుడు కోపం వచ్చింది, ఆ కోపం వచ్చినప్పుడు కోపంతో కోపం తాపాన్ని పోతుంది, తాపం బ్రహ్మహత్యకు దారి తీస్తుంది అని కోపంలో ఎదుటివాడిని తెలియక వాడు ఎంత వాడైనా నిందిస్తాం, అవసరమైతే చెయ్యి చేసుకుంటాం, ఇంకేదన్నా ఉంటే చంపేసే ప్రయత్నం చేస్తాం. మన కోపం దిగిన తర్వాత చూస్తే వాడు తమ్ముడో అక్కో అన్నో బంధువు అయ్యి అయ్యో వీడా పొరపాటు పడి ఒకళ్ళని అనుకుని ఒకళ్ళని చంపామనుకుంటే ఈ హత్యా దోషం అక్కడ పీడిస్తుంది. అక్కడ పీడించక్కర్లా, మనకు మన మత్తు దిగి మన కోపం దిగి మనం చేసిన తప్పు మనకు తెలిసి మన పశ్చాత్తాపం అనే శిక్షమన్నీ ఇక్కడ నరకం చూపిస్తుంది మనకి. అటువంటిది చెప్పాడు, ఈ ప్రపంచం మొత్తాన్ని చూడు నేను ఇప్పుడు ఏం చేస్తాను, నిర్మర్యాద అనిమాన్ లోకాన్. ఈ లోకంలో మర్యాద అనేది ఉందా? మర్యాద అంటే ఏమిటి? ఒక హద్దు. ఒక మంచికి ఒక చెడుకి హద్దు లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఈ ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళని ఇవాళ నా బాణాలతో నేను మొత్తం నాశనం చెయ్యగలను. జగత్ సశైలం పరివర్తయమ్యహం సదేవ గంధర్వ మనుష్య పన్నగం. దేవతలతో, గంధర్వులతో, మనుష్యులతో, పన్నగాలతో, కొండలతో, చెట్లతో, నదులతో నిండినటువంటి ఈ ప్రపంచం మొత్తాన్ని నేను తలుచుకుంటే క్షణంలో నాశనం చేసేస్తా అని రామచంద్రమూర్తి వీర విహారం చేస్తూ ఉంటే లక్ష్మణుడు, అన్నయ్య ఈ చిన్నదానికోసం ఇంత పనిచేస్తావా వద్దని స్వామిని శాంతింపచేశాడు. లక్ష్మణుడు చెప్తే శాంతించేటువంటి వాడు కాదు రామచంద్రమూర్తి, కోపాన్ని నటించాడు. అలాగే వానర సైన్యం యుద్ధం చేసి చేసి నిస్సత్తువకు చెందిన రోజున రామచంద్రమూర్తి చెప్పాడు, ఇంకెంతసేపు యుద్ధం, ఎవరో ఒకళ్ళు గెలవాలి, గెలుపు ప్రకటించాలి, ఓటమి తేలాలి అనుకున్న స్థితిలో ఒక్కటే మాట అన్నాడు రామచంద్రమూర్తి, మీరు ఇంక కష్టపడద్దు, ఇవాళ తేలిపోతుంది అన్న విషయం. అద్య రామస్య రామత్వం పశ్యంతు హరియూధపా అరావణమరామం వా జగదద్య భవిష్యతి. రేబ్బా ఇన్నాళ్ళు మీరు నా తరఫున యుద్ధం చేశారు, పాపం కష్టపడ్డారు, ఈ ఒక్కరోజు ఓపిక పట్టండి రా, ఇవాళ రాముడైనా ఉండాలి రావణుడైనా ఉండాలి అని ఒక నిర్ణయానికి వచ్చి తన నిర్ణయాన్ని చాటాడు లక్ష్మణస్వామిని అష్టగంటా శక్తి చేత రావణాసురుడు రక్తసిక్తం చేసినప్పుడు, హనుమ హృదయాన్ని గాయపరిచినప్పుడు కోపస్య వశమేవాన్, రామచంద్రమూర్తి కోపానికి లోబడి దుర్ముఖుడైనాడు. అంటే తను తలుచుకుంటే కోపం పొందగలడు, తను అక్కర్లేదనుకున్నప్పుడు కోపాన్ని దగ్గరికి రానియని గుణం కలిగిన వాడు కనుకనే జితక్రోధ ద్యుతిమాన్ కోనసూయక ద్యుతిమాన్, కాంతి కలిగిన వాడు. మన శరీరంలో కాంతి ఉంటుంది, జీవలక్షణం అది. మనం జీవలక్షణంగా భావిస్తూ ఏదైనా వ్యాధి వచ్చిన వాళ్ళకి ఆ కళ తప్పినప్పుడు ఏంటి ముఖంలో కళ లేదు, నల్లగా ఉన్న వాళ్ళ ముఖం కూడా మరింత కళగా నిగనిగలాడుతూ ఉంటుంది, ఎర్రవాళ్ళ కంటే నిజానికి నల్లవాళ్ళ ముఖంలోనే ఈ కళ కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంటుంది. రాముడు నల్లని వాడు కదా, అంత కళగా ఉన్నాడా, అంత కాంతిగా ఉన్నాడా అంటే, రామచంద్రమూర్తి అరణ్యంలో అడుగు పెడితే అరణ్యం అంతా ప్రకాశించిందిరా, అరణ్యం ప్రకాశించడానికి అవకాశం ఉండదు, దట్టంగా చెట్లున్నాయి, సూర్యకిరణాలు లోపల ప్రసరించవు. మరి ఈయన ఇంత కాంతి కలిగిన వాడు ఎందువల్ల అయినాడు? ద్యుతిమాన్, చాలా కాంతి కలిగిన వాడు. హిరణ్మయ పురుషో దృశ్యతే, పరమాత్మ ఎలా ఉంటాడు? ఒక జ్యోతి స్వరూపంగా ఉంటాడు, ఒక బంగారు రంగుగా ఉంటాడు. ఆ బంగారు రంగుగా ఉన్నటువంటి స్వామికి ఒక మూర్తి కల్పన చేసుకుని ఆ దివ్య జ్యోతిని మనం సాకారంగా ఆరాధన చేస్తున్నాం. ఈయన ఎంత కాంతి కలిగినవాడు అంటే ఆ వనమంతా ప్రకాశింపచేశాడు. కేవలం వనాన్ని ప్రకాశింపచేయటం మాత్రమే కాదు, మరి ఇంకా ఏం చేశాడు? యస్య భాష సర్వమిదం విభాతి, ఉపనిషత్తు ఏం చెప్పింది? ఏ పరంబ్రహ్మ వల్ల ఈ సృష్టి అంతా ప్రకాశిస్తున్నదో, ఈ సూర్యుడు ప్రకాశిస్తున్నాడో, ఈ అగ్ని ప్రకాశిస్తున్నాడో, ఆ పరంబ్రహ్మ కనుక అనుమతి లేకపోతే ఈ సూర్యుడు ప్రకాశించడు, అగ్ని ప్రజ్వరిల్లదు. భీషాస్మాద్ వాతక్పవతే భీషోదేతి సూర్య, సూర్యుడు భయపడుతూ ఉదయిస్తాడు, భయపడుతూ ఆ విరాట్ పురుషునికి గాలి వీస్తుంది. అలాంటి వాడు రాముడిగా అవతరిస్తే వశిష్ఠుల వారు ఆ రోజు పిల్లవాడిని చూసి ఆ పరంబ్రహ్మే రాముడిగా అవతరించాడు, మామ ఈ యోగులందరి మనస్సుని ఆనందింపజేస్తాడు కనుక రమయితి ఇది రామ అని పేరు పెడితే, అలాంటి రాముడు అడవిలో ప్రవేశిస్తే ఆ దండకారణ్యమంతా ప్రకాశిస్తూ ఉంటే ఈ రామచంద్రమూర్తి యొక్క దివ్య తత్వాన్ని తెలుసుకున్నటువంటి హనుమ సీతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ సీతతో సంభాషించేటప్పుడు రామచంద్రమూర్తి దివ్య గుణాలను వర్ణిస్తున్న సమయంలో సీతాదేవి హనుమను ప్రశ్నిస్తుంది. కచ్చిన్న తద్ధేమ సమాన వర్ణం తస్యాననం పద్మ సమాన గంధీ. హేమ సమాన వర్ణం, మనకి లోహాలున్నాయి, ఈ లోహాలకు మనం చక్కగా రాగి జంబు బాగా తోమితే చింతపండు వేసి ధగధగలాడుతూ ఉంటుంది. రోజు తోమకపోయినా కొద్ది రోజులు తోమినా ప్రకాశించేటటువంటిది వెండి. అసలు బంగారం రోజు తోమకపోయినా ప్రకాశిస్తూ ఉంటుంది, నిత్య ప్రకాశము కలిగినటువంటి లోహము బంగారం. అందుకనే లోహాలన్నింటిలో బంగారం గొప్పదై, బంగారం తర్వాత స్థాయి వెండి, ఆ తర్వాత స్థాయి ఇప్పుడంతా ఆయసాభరణులు. అన్నీ ఇనుముతో తయారైన ఆభరణాన్ని కొనుక్కొని మన ఒంటి మీద వేసుకుని మనం లేనిపోయిన చండాలత్వాన్ని ఆపాదించుకున్నాం. రామాయణంలో చండాలత్వం వచ్చినప్పుడు ఆ త్రిశంకు స్వర్గానికి ముందు ఆయసాభరణో భూత్వా అని నల్లని వస్త్రాలు కట్టుకుని నల్లని ఇనుప ముక్కలనే ఆభరణాలుగా ధరించినట్టు రామాయణం చెప్పింది అంటే, ఏది వద్దని మనకు చెప్పిందో దాని యందు విపరీతమైన ప్రలోభం మనం పడుతున్నామంటే మరి దానికి భగవంతుడే మళ్ళీ మనకి తరుణోపాయాన్ని చూపించాలి. అటువంటి లక్షణం కలిగిన వాడు హేమ సమాన వర్ణం, బంగారంలో ఎంత కాంతి నిగనిగ ఉన్నదో అంత కాంతి అంత నిగనిగ కలిగిన వాడు రామచంద్రమూర్తి అని రామచంద్రమూర్తి యొక్క అర్ధాంగి అయిన సీతాదేవి హనుమని ప్రశ్నించింది. హనుమకు మాత్రమే దివ్య తేజస్సు తెలుస్తుంది. రాముణ్ణి పరీక్ష చేయడానికి హనుమ భిక్షుక రూపాన్ని ధరించి వచ్చాడు. వస్తే ఈయన హనుమ అన్నాడు. అనుమానంగానే నా పేరు ఎలా తెలిసింది? హను అంటే దవడ, వేదం చదవటానికి అనుకూలమైన దవడలు కలిగిన వాడు. మనకి చిన్న నందుబొబ్బలేస్తే మాట సరిగ్గా మాట్లాడలే. అటువంటి హనుమ అనే పేరు రామచంద్రమూర్తి పెట్టిన పేరు స్వామికి కనుక మనం 12 నామాలు చదువుకుంటాం. హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబల రామేష్ట ఫల్గుణ సఖ పింగాక్ష అమిత విక్రమ.
ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య దత్వా.
సహస్రనామం చదవలేనప్పుడు 108, అది కూడా మనకు సాధ్యం కాదు. ఈ 12 నామాలలో మొట్టమొదటి హనుమాన్. ఎందువల్ల? స్వామి పెట్టిన నామం అది. అందువల్ల రామచంద్రమూర్తి తనను ఆ నామంతో పిలిచాడు కనుక ఆ నామం అంటే స్వామికి ఇష్టం కనుక ఆంజనేయ జయంతి అంటల్లా హనుమ జయంతి అంటున్నాం. తర్వాత తల్లిని స్మరించుకున్నాం, అంజనాసూను, తర్వాత తల్లి, తర్వాత తండ్రి, వాయుపుత్ర. ఈ 3 ఈయన పెట్టుకున్నవి కాదు, అక్కడ నుండి ఈయన గుణముల చేత మహాబల అని వరసొచ్చింది. మరి రామనామం చేసినప్పుడు ఆయన్ని స్మరించుకోవాలి. అందులో నాకు అక్కడ సప్తాహంలో స్వామి మాట ఇచ్చాడు, నేను వస్తాను అక్కడికి అని. ఆయన ఎక్కడో వచ్చే కూర్చుంటాడు, లేకపోతే ఈ మాదిరి కంఠాన్ని పలికించడు. నేను వస్తా, నీ గొంతునిస్తా, పలికిస్తానన్నాడు. వామన చరిత్ర రోజున వస్తాడేమో వటువని ఎదురు చూశా, అక్కడ రాలేదు, ఇక్కడికి వచ్చాడు స్వామి. అందుకే రామకృష్ణ అవతారాలకి భేదం లేదు.
కో అనసూయక, అసూయ లేనివాడు.
ఇది ఒక్కటి కొంచెం మనం కూడా అలవాటు చేసుకోవాలి. మనకి అలవాటు చేసుకోకపోతే వచ్చేటటువంటి గుణం కాదు ఇది. అసూయ లేనివాడు. అసూయ అంటే ఏమిటి అసలు? గుణేషు దోషావిష్కరణ అసూయ. ఎవరిలోనైనా ఒక మంచి గుణం ఉంటే ఆ మంచి గుణాన్ని దోషంగా మార్చి చెప్పటానికి అసూయ అని పేరు. ఎవరైనా ఒక మంచి విషయాన్ని చెబుతూ ఉంటే ఓర్పుగా వినలేని తనం అసూయ. శ్రోతవ్యమనసూయయా. భాగవతం కానీ, రామాయణం కానీ, భారతం కానీ, మరి భగవంతునికి సంబంధించిన ఏ విషయం, ఏ మంచి మాట చెప్తున్నా వినేటప్పుడు అసూయ పనికిరాదు. అట్లా అసూయ లేనివాడెవరు? మనకి ఉన్నదే అసూయ. గుణముల యందు దోషాన్ని చూస్తున్నాం కానీ దోషంలో గుణాన్ని చూడలేకపోతున్నాం. ఒక దోషంతో పాటు ఒక గుణం ఉంటుంది, ఒక గుణంతో పాటు ఒక దోషం కూడా ఉంటుంది. అనసూయో జితక్రోధః న దృక్తః న చ మత్సరీ. అసూయ అంటే దాని పక్కనే చెల్లెలో తమ్ముడో మాత్సర్యం. ఈ మాత్సర్యం అనేది తపస్సు చేసి ఒక స్థాయికి వెళ్ళిన వాళ్ళకి కూడా ఉంటుంది. దాన్ని గెలవటం అనేది మహర్షులే సాధ్యం కాదంటే మనం ఏమాటి వాళ్ళం అని వదిలివేయకుండా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఎవరైనా ఒక కోటీశ్వరుడు అంటే మనం కూడా కోటీశ్వరులం కావాలని పైస కూడబెడదామని ఆలోచించి కనీసం వాడికి 1,00,000 రూపాయలంటే మనం 1 లక్షన్నా పొందుదామనే ఆశతో ప్రయత్నం ఎలా చేస్తున్నామో అలా మనలో ఉన్నటువంటి అసూయని పోగొట్టుకుని అనసూయ అనే గుణాన్ని మనం పొందటానికి ప్రయత్నం చేయాలి. ఆ అనసూయుడైన వాడికి కోపం అనేది ఉండదు, మదం ఉండదు, మాత్సర్యం ఉండదు. నచావమంతా భూతానాం, ఏ ప్రాణిని ఎగతాళి చెయ్యి. మనం ఇవాళ కొంచెం మాటలు సరిగ్గా మాట్లాడలేని వాళ్ళని ఎగతాళి చేస్తాం, సరిగ్గా నడవలేని వాళ్ళని ఎగతాళి చేస్తాం, అందంగా లేని వాళ్ళని ఎగతాళి చేస్తాం, డబ్బు లేని వాళ్ళని ఎగతాళి చేస్తాం. ఎగతాళితో చూసేవాడికి ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక లోపం కనపడదు. ఎంచుకుంటే మంచమంతా కంతలే అని సామెత వెనక నొలక మంచాలు అల్లుకునేవాడు. ఇవాడు అసలు ఆ పరిస్థితి లేదు కనుక ఈ సామెతలు కూడా అంతరించిపోతున్నాయి. ఆ మంచం ఎత్తి చూస్తే మొత్తం గళ్ళు గళ్ళు గళ్ళే. అదే ఆధారం మనం పడుకోవటానికి, కూర్చోటానికి. అటువంటి వాడు నగుణాన్ గుణినోహంతి స్తౌతి మంద గుణానపి. ఈ అసూయ లేనివాడు ఇతరులలో ఉన్న గుణాలని ప్రశంసిస్తాడు. ఒకవేళ గుణం లేక పొరపాటు చేసినా కూడా వాడి నొచ్చుకోకుండా వాడి మనస్సు వాడిని మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది అసూయ లేని వాళ్ళ యొక్క లక్షణాలు అని అత్రి మహర్షి చెప్పినటువంటి ఒక స్మృతి గ్రంథంలో అనసూయ అనేటువంటి దానికి లక్షణాలు చెప్పారు. అలాంటి అసూయ లేనటువంటి వాడు ఎవరు అంటే ఒక్కడే శ్రీరామచంద్రమూర్తి. ఆయన ఎవరి కలిమికి అసూయ పడలేదు. ఒకవేళ భరతుడే రాజ్యాన్ని పొందుతానన్నా తీసుకోమన్నాడు. లక్ష్మణస్వామి విభీషణుడికి పట్టం కడదాము అంటే రావణాసురుడు ఉన్నాడు కదా, యుద్ధం జరగలేదు, యుద్ధంలో ఎవరు గెలుస్తారో తెలియదు, ఒకవేళ రావణాసురుడే గెలవటం జరిగితే మరి ఇచ్చిన వాగ్దానం ఏమవుతుంది అని ప్రశ్నిస్తే అప్పుడు రామచంద్రమూర్తి చెప్పాడు, భరతుడు నా మాట కాదనడు, ఈ రాజ్యమస్మై ఈ ప్రదీయతాం, విభీషణుడికి ఆ రాజ్యం ఇచ్చి రాజ్యాభిషిక్తుణ్ణి చేస్తాను అన్నాడు. అంత అసూయ లేనివాడు. అంతేకాని అమ్మో నేను 14 ఏళ్ళు వచ్చేసాను, నా మీద ఏ దుర్బోధ చేస్తున్నాడో, నేను తిరిగి ఒకవేళ వెళ్ళటం జరిగితే వాళ్ళంతా నన్ను మన్నిస్తారో మన్నించరో అనే స్పర్శ ఆవగింజంత లేనివాడు, అసూయ ఎరుగనివాడు రామచంద్రమూర్తి. కశ్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఒకవేళ కోపం వస్తే ప్రళయకాలంలో ఎవరికి ప్రజలు కాని దేవతలు కాని భయపడతారు? మానవులు భయపడటంలో విశేషమేం లేదు. ఎవరు భయపడాలి? కశ్య బిభ్యతి దేవాశ్చ దేవతలు. ఈ చకారం వల్ల రాక్షసులు కూడా. అసలు దేవతలే భయపడతారంటే రాక్షసులు భయపడకుండా ఉంటారా? అంటే రాక్షసులు భయపడాలి, దేవతలు భయపడాలి. ఇక దేవతలు రాక్షసులు భయపడితే మానవులు భయపడకుండా ఉంటారా? మానవుల స్థాయి ఏపాటిది? శత్రు విషయక కోపః మిత్రాణామపి భయమావహతి. ఈ కోపము శత్రువుల మీద ఉండాలి, శత్రు నిరాశనం జరగాలి. అందుకనే రామచంద్రమూర్తి ఎటువంటి వాడు అనేది ఇదమిత్తంగా నిరూపించలేక ఆయన మనస్సు ఎంత సుకుమారంగా ఉంటుందో ఒక్కొక్కప్పుడు అవసరమైతే అంత కఠినంగా మారగలదు. వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణం చేతాంసి కోహి విజ్ఞాతుమర్హతి. లోకోత్తరులైనటువంటి మానవుల యొక్క మనస్సు ఒక్కొక్కప్పుడు పువ్వు కంటే సుకుమారం అయిపోతుంది, ఒక్కొక్కప్పుడు వజ్రం కంటే కఠినంగా ఉంటుంది. ధర్మ విషయంలో వజ్రం కంటే కఠినంగా ఉంటుంది. ఎవరైనా కష్టపడుతున్నారన్నప్పుడు పువ్వు కంటే మెత్తనైపోతుంది. ఇది ఉండవలసిన లక్షణం. శత్రువుల పట్ల కోపంగా ప్రవర్తిస్తే ఆ కోపం ఒక్కొక్కప్పుడు మిత్రులకు కూడా భయాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు ఒక చోట 10 మంది పిల్లలు ఆడుకుంటున్నప్పుడు ఒక పిల్లవాడు దొండగీడుగా ఉంటే ఆ పిల్లవాడిని మనం మందలించి కొడతామని భయపెడుతున్నప్పుడు మిగిలిన 9 మంది పిల్లలు కూడా ఈ ఉగ్ర రూపాన్ని చూసి భయపడతారు. మన ఉద్దేశ్యం అందరినీ భయపెట్టడం కాదు, తప్పు చేసిన వాడిని మందలించడానికి గట్టిగా మనం మాట్లాడిన మాట ఆ పక్క వాళ్ళని కూడా వినపడి వాళ్ళని కూడా భయభ్రాంతుల్ని చేసి ఒకసారి ఉలిక్కిపడి ఏమిటి ఇంత పెద్దగా అరుస్తున్నారు, ఎప్పుడు ఈవిడ మాటే వినపడదు అని ఇంటికి వచ్చి మరీ అడుగుతారు, ఏమండి ఏమైంది ఎందుకు అరిచారు, స్వస్థతగా ఉండి అరిచారా స్వస్థత లేకుండా అరిచారా అని ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి మన కుశల ప్రశ్నలు వేస్తారు. వితత్యజ ధనుర్భీమం తుణ్యోశ్చో దృత్య సాయకాన్ క్రోధమాహారయ తీవ్రం వధార్థం సర్వరాక్షసాన్. రాక్షసులందరినీ సంహరించడం కోసంగా తన తూణీరంలో నుంచి బాణాలను తీసి ధనుస్సులో సంధించి రామచంద్రమూర్తి విపరీతమైనటువంటి కోపంతో యుద్ధం చేస్తున్నాడు. ఆ యుద్ధం చేస్తున్న సమయంలో ప్రాద్రవన్ వనదేవత. వనదేవతలందరూ స్వామి యొక్క దివ్య రూపాన్ని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. అటువంటి రూపం కశ్య బిభ్యతి దేవాశ్చ. రామరావణ యుద్ధం జరుగుతూ ఉంటే ఆకాశంలో చూసిన దేవతలు కూడా భయపడ్డారు రామచంద్రమూర్తి యొక్క రూపాన్ని చూసి. అటువంటి రూపం కలిగినటువంటి వాడు ఆవిష్టం తేజసారామం. రాముని యొక్క నిజస్వరూపం ఇంత క్రోధాకారం కాదు. ఆనాడు స్వామి యందు క్రోధము ఆవేశించి ఉన్నందువలన సంగ్రామ శిరసి స్థితం. యుద్ధంలో కోపము చేత ఆవేశింపబడి ఉన్నటువంటి రామచంద్రమూర్తిని చూసి సర్వాణి భూతాని ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి భయార్తాని ప్రదుద్రువు భయంతో దూరంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినాయి అని రామచంద్రమూర్తి అవసరమైతే కోపాన్ని తెచ్చుకోగలడు తాబేలు వలె తన అవయవాలను లోపలికి ముడుచుకుంటుంది తాబేలు మళ్ళీ విస్తరిస్తూ ఉంటుంది కాళ్ళు చేతుల్ని కోపాన్ని తెచ్చుకోగలడు కోపాన్ని విడిచిపెట్టగలడు అటువంటి వాడు. కశ్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం. ఇటువంటి గుణాలు కలిగిన వాణ్ణి చెప్పమని అడిగాడు. ఆయన చెప్పాడు. ఆయన 16 గుణాలు అడిగితే బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ శత్రు నివర్గణ అంటూ 30 గుణాలు చెప్పాడు. పేర్లు నారద మహర్షి, అటువంటి స్వామి ధర్మం కోసంగా తాను లంకలో ప్రవేశించకపోతే రావణాసురునకు ఈ దేహ విముక్తి కలగదు కనుక ఆ దేహ విముక్తిని కలిగించటం కోసం శాప విమోచనం కోసంగా సీత అపహరణం అనే మిషన్ కల్పింపచేసి ఆ సీతని రక్షించాలి అనే వ్యాజంతో లంకలో ప్రవేశించి రావణుని శరీరం నుండి ఆ ఆత్మను విడ తీసి మళ్ళీ పరమపదానికి పంపించాడు శ్రీరామచంద్రుడుగా శ్రీ మహావిష్ణువు. జయ విజయులే శాపము చేత ఆవిర్భవించారు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు మొదటి జన్మ అయితే రావణ కుంభకర్ణులు రెండవ జన్మ. రామచంద్రమూర్తికి తెలిసినా తెలియనట్లుగా మసలు కొన్నాడు పెద్ద నాటకం. అసలు మనం కూడా గుర్తుపట్టలేనట్లుగా వేషం వేసుకుని రంగస్థలం ప్రవేశించి చక్కటి పద్యాలు పాడితే మనం కూడా మన వాళ్ళని మర్చిపోయాము అంటే అది నటుని యొక్క నైపుణ్యం. అంత నైపుణ్యాన్ని ప్రదర్శించాడు రామచంద్రమూర్తి. ఒక్కసారే బయటపడ్డాడు జటాయు సందర్భంలో, నేను చెప్తున్నాను మోక్షానికి వెళ్ళమని. దేవతలందరూ వచ్చి భవాన్ నారాయణ శ్రీమాన్, నీవు సామాన్యుడివా, సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తివి, లక్ష్మీదేవి సీత అని చెప్పినా కూడా ఆయన అంగీకరించాల. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. ఇక్కడ దశరథుడు పైలోకంలో నుంచి సంతోషపడ్డాడు. ఎందుకంటే విశ్వామిత్ర మహర్షి తన వెంట తీసుకొని వెళ్ళేటప్పుడు ఈయన కౌసల్య గర్భవాసాన పుట్టాడన్న పరమసత్యం తెలిసినవాడు కనుక కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని కౌసల్య నామాన్ని ఉచ్చరిస్తే దశరథునికి లోపల ఎంతో గిలిగా ఉంది. ఒక్కడూ నా పేరు తలుచుకోవటం లేదు, రాముడు నా బిడ్డ అనుకోవటం లేదని మనోయత పడితే రామం దశరథాత్మజం, నేను దశరథుని ఆత్మజుణ్ణి తనూజుణ్ణి అన్నలా. చూడండి ఎంత బాగా మాట్లాడాడో రామచంద్రమూర్తి. దశరథుణ్ణి స్మరించాడు. సీతాదేవి జనకాత్మజ, ఈయన దశరథాత్మజుడు అని నేను మానవుణ్ణని అందరి ముందు అంగీకరించాడు. స్వామి పట్టాభిషిక్తుడైనాడు, రాజ్య పాలన చేస్తున్నాడు. ఒక 5 నిమిషాలు మాత్రమే సమయాన్ని తీసుకుంటాను. ఆ రాముడు రాజ్య పాలన చేస్తూ ఉంటే చక్కగా 101 నదుల నుండి జాంబవంతుడు, సుగ్రీవుడు, సుషేణుడు మొదలైన వాళ్ళందరూ 7 సముద్రాలలో నుంచి నీరు తీసుకొని వచ్చారు. అభ్యసించన్ నరవ్యాఘ్రం సుగంధేన, మంచి పరిమళ భరితమైనటువంటి బిందెలతోటి స్వామివారికి మహాసామ్రాజ్య పట్టాభిషేకం జరిగింది. ఒక తమ్ముడు ఛత్రం పట్టుకున్నాడు, 2 తమ్ముళ్ళు వింజామరం వీస్తున్నారు, హనుమ పాదాశ్రితుడై కూర్చొని ఉన్నాడు. ఆ పట్టాభిషేకం చేస్తున్నారు. ఆ పట్టాభిషేక సంరంభాన్ని చూసినా తలుచుకున్నా ఎంతో విశేషమని చెప్పారు కనుక ఆ రాముడు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు ఎక్కడ విన్నా రామనామమేనండి. ప్రతి వాడి నోటి వెంట రామో రామో రామ ఇతి ప్రజానామ భవన్ కథా, రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి. రాముడు రాజ్యాన్ని ప్రశాసనం చేస్తున్నప్పుడు ధర్మానికి లోపం లేదు. ప్రతివాడు రామనామం చేసి రామనామంతో తరించాడు. కాలే వర్షీజ పర్జన్య, ఏ సమయంలో వాన కురవాలో ఆ సమయంలో సస్యానుకూలమైన వర్షం కురిసింది. నిత్య పుష్ప నిత్య ఫలాహ, పండ్లు ఎప్పుడూ పండుతుండేవి, ప్రతిరోజు పువ్వులు పూసేవి. పుత్ర కామస్తు పుత్రాన్వై ధన కామో ధనానిచ. ఈ రామ పట్టాభిషేక శుభవార్తని విన్న వాళ్ళకి, పుత్రులు కావాలనుకున్న వాళ్ళకి పుత్రులు, ధనం కావాలనుకున్న వాళ్ళకి ధనం, ఏది కావాలనుకుంటే అది లభిస్తుంది అని పట్టాభిషేకం సర్గ చిట్ట చివర వాల్మీకి భగవానులు రామాయణ మంగళ ఆశాసన రూపంగా అద్భుతమైన ఆశీస్సును అందించారు. పూజయంశ్చ పఠంచేమం, కనీసం రామాయణం చదివినా చదవకపోయినా ఓ పుస్తకం కొనుక్కొని ఆ విగ్రహాల పక్కన పెట్టి దాని మీద ఒక పుష్పం ఉంచినా లేదు, ఆ పుస్తకం అంటూ ఉంటే ఎప్పుడైనా చదువుదామనిపించి ఒక శ్లోకం చదివిన, యః పాదం పదమేవ వా సయాది బ్రహ్మణస్థానం బ్రహ్మణ పూజ్యతే సదా. రామాయణంలో ఒక శ్లోకాన్ని కానీ, ఆ శ్లోకంలో ఒక పాదాన్ని కానీ, పాదం అంతా చదవలేదు ఒక పదాన్ని కానీ మనస్సు పెట్టి విన్నవాడు బ్రహ్మలోకానికి వెళతాడు, బ్రహ్మచేత పూజలు అందుకుంటాడు. అటువంటి రామాయణాన్ని ఎవరైతే ఈ పురాతనమైనటువంటిది, ఇతిహాసమైనటువంటిది, వాల్మీకి భగవానుని వదనారవిందం నుండి జాలువారిన మకరందమైనటువంటి ఈ గ్రంథాన్ని పఠముశ్చేయమం చదువుతారో వింటారో సర్వ పాపాత్ ప్రముచ్యేత దీర్ఘమాయురవప్నుయాత్, పాపముల నుండి విడిపడి దీర్ఘ ఆయుర్దాయాన్ని పొందుతాడు. మనకి జాతకంలో దశలు మారుతున్నప్పుడల్లా వచ్చే అపమృత్యు దోషాలను నెట్టుకుంటూ చిత్త చివరి వరకు మనం ఎక్కువ రోజులు బ్రతకాలి, బ్రతికినంతకాలం హాయిగా ఉండాలి అంటే మనకి వాల్మీకి మహర్షి ఇచ్చిన రామాయణం అంతా కాకపోయినా ఎవరికి ఇష్టమైనటువంటి శ్లోకాలు వాళ్ళు చదువుకోవటం. కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం, రామాయణం గౌరవింపబడిన చోట మనస్ఫూర్తిగా మాటలతో నాకు ఎనలేని గౌరవం రామాయణం ప్రాణం అంటం కాదు, నిజంగా రామాయణాన్ని నమ్మిన వాళ్ళకి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం, కుటుంబం అభివృద్ధి చెందుతుంది, ధనం అభివృద్ధి చెందుతుంది. ధనం ఉండంగానే సరికాదు, ధాన్యం కూడా కావాలి, ధాన్యం ఉన్నంత సరిపోదు, ధనం కావాలి. స్త్రియశ్చ ముఖ్య సుఖముత్తమంచ, కనుక రామాయణాన్ని దయచేసి మహిళామణులు మరింత శ్రద్ధగా స్వీకరించాలి. స్త్రీలకు ప్రత్యేకించి ఉత్తమ గతి ఏర్పడుతుంది అని రామాయణం ఫలశ్రుతి చెప్పారు. స్త్రియశ్చ ముఖ్య, ఇందులో ముఖ్య పాత్ర స్త్రీలది. శ్రుత్వా అశుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాంభు విచార్థ సిద్ధిం, ఈ రామాయణాన్ని విన్న వాళ్ళకి శుభప్రదమైనటువంటి కావ్యము, మహా అర్థవంతమైనటువంటిది, అర్థసిద్ధి పొందుతారు. అర్థం అంటే మనస్సులో దేన్ని భావిస్తారో అది తప్పకుండా వాళ్ళకి వశమవుతుంది. ఆయుష్యం ఆరోగ్యకరం యశస్యం, మొట్టమొదటి ఆయుర్దాయం భగవంతుడు మాత్రమే ఇవ్వగలిగింది. ఆ ఆయుర్దాయంతో పాటు ఆరోగ్యకరం, ఈ ఆయుష్ ఎలా ఉంటుంది, ఆరోగ్యంతో కూడిన ఆయుష్. ఏదో ఊపిరింది కదా అని బయట పారేయడానికి లేక ఇంట్లో పెట్టుకోవడానికి లేక కొంతమంది ఎంతో అవస్థపడతారు. అటువంటి దుస్థితి లేకుండా ఈ ఆయురారోగ్యాలు రెండూ ఉన్నాయి కదా అని పరబాధకంగా బ్రతికి అపకీర్తి పాలు కాకుండా యశస్యం కీర్తిని కలిగిస్తుంది. సౌభ్రాతృకం బుద్ధికరం సుఖంచ, మంచి బుద్ధినిస్తుంది, అన్నదమ్ముల పట్ల మంచి అనుబంధాన్ని ఏర్పరుస్తుంది. శ్రోతవ్యమే తత్ నియమేన సద్భిహి, మంచి వాళ్ళైన వాళ్ళు మంచి వాళ్ళ చేత ఈ రామాయణాన్ని వినాలి. ఆఖ్యానమోజస్కర మృద్ధికామై, ఎవరు అభివృద్ధిని కోరుకుంటారో వాళ్ళు చక్కగా రామాయణాన్ని ఆలకించాలి. ఈ రామాయణాన్ని ఆలకిస్తే మరొక అద్భుతమైనటువంటి ఫలితం, మనమందరం సాధించగలిగిన ఫలితం, పితృదేవతలకి సంతోషం కలగటం. భాగవతంలో ఒక ఘట్టంలో మనవి చేశాను నేను, ఇక్కడ రామాయణం కూడా అంతటిది. దేవాశ్చ సర్వే తుష్యంతి గ్రహణాత్ శ్రవణాత్ తదా, రామాయణాన్ని పట్టుకున్నా రామాయణాన్ని విన్నా దేవతలందరూ సంతోషపడతారు. సరే ఏ భగవద్గ్రంథం విన్నా దేవతల ప్రస్తావన ఉంటుంది కనుక దేవతలు తప్పకుండా ఆనందపడతారు. రామాయణస్య శ్రవణాత్ తుష్యంతి పితరస్తదా, రామాయణాన్ని వింటే పితృదేవతలు సంతోషపడతారు. ఏమండి వాళ్ళు ఇక్కడ లేరు కదా, వినలేదు కదా, మనం వింటే వాళ్ళకి సంతోషమా అనుకోకూడదు. రామాయణ శ్రవణం వలన పితృదేవతలు దేవతలు ఉభయులు కూడా సంతోషపడతారు. ఎప్పుడైతే దేవతలు పితృదేవతలు సంతుష్టులవుతారో మనకి ఐహికమైనటువంటి శ్రేయస్సులు కలుగుతాయి, అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు అని మనవి చేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి ఈ 3 రోజుల అవకాశంలో స్వామికి 16 గుణాలని ప్రశ్న వేసిన వాటిని ఏదో సూత్రప్రాయంగా మీ ముందు ఆవిష్కరించడం జరిగింది. ఇటువంటి మహద్భాగ్యాన్ని కలిగించినటువంటి పోలిశెట్టి శ్రీహరి ప్రసాదరావు గారికి నిజంగా కృతజ్ఞతాంజలులు సమర్పిస్తూ స్వామివారి కృప వారి పట్ల నిరంతరం వర్షించాలని కోరుకుంటూ ముందుగా వారికి నేను స్వల్పమైనటువంటి చంద్రుడికో నూలు పోగులాగా మా స్వామి దగ్గర పెట్టి తెచ్చినటువంటి వస్త్రంతో వారిని సన్మానించి స్వామివారిని కంటికి రెప్పవలే కాపాడాలి అని, ఎందుకంటే ఎక్కడైనా ప్రవచనం చెప్పినప్పుడు ఇట్లాంటి గ్రంథాలు ముందుగా వారిని సన్మానించడం అనేది నాకు ఒక సంప్రదాయం. అంటే వారు సామాన్యులు కారు, అసామాన్యులు, వారిని సత్కరించే స్థాయి నాకు లేకపోయినప్పటికీ ఇది కేవలము రామానుగ్రహంగా భావించమని నేను వారిని కోరుకుంటూ స్వామి దగ్గర పెట్టిచ్చినటువంటి వస్త్రములను మా ప్రసాదం పండ్లు అదిగా శుఖస్థల నుంచి భాగవత ప్రసాదం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ